ശ്രീയഃ കാന്തായ കല്യാണനിധയേ നിധയേർത്ഥിനാം ശ്രീവേങ്കടനിവാസായ ശ്രീനിവാസായ മംഗളം. ഓം ക്ലീം കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോപീജനവല്ലഭായ നമഃ. మా చిన్నప్పుడు ఉపన్యాసం చెప్పడానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన ఎప్పుడు చిన్న తువ్వాలు కట్టుకుని వీధుల్లో తిరిగేవాడు. ఏమండి మంచి బట్టలు వేసుకోకుండా కేవలం తువ్వాలు కట్టుకుని ఎందుకు తిరుగుతారని అడిగితే, ఈ ఊళ్ళో నన్ను ఎరిగిన వాడు ఎవడండి అన్నాడు. నేను ఎలా తిరిగినా వచ్చి నష్టం ఉంది, ఎలాగో ఎరిగిన వాళ్ళు లేడు కదా అన్నాడు. సాయంత్రం మళ్ళీ స్టేజ్ దగ్గరకు కూడా వచ్చినప్పుడు అలాగే వచ్చేవాడు. ఆయన ఉపన్యాసం దగ్గర కూడా చాలా సింపుల్గా గోచి కొట్ట పెట్టుకు వచ్చేవాడు. ఇదేమిటండి ఇప్పుడు ఇలా వస్తున్నారంటే, నన్ను ఎరగిన వాడేవాడండి అన్నాడు. ఆయన పొద్దున పోటేమో ఎరిగిన వాడేవాడు, సాయంత్రం నన్ను ఎరగిన వాడేవాడు, ఎలా ఉంటేనేమన్నాడు. అలాగా ఇప్పుడు ఎలాగో ఎరిగిన వాడికి నా గురించి చెప్పినా ఉపయోగం లేదు, ఎరిగిన వాళ్ళు ఎరగని వాడికి చెప్పినా ఏదైనా ఉపన్యాసం విందామనుకుంటారు. అందువల్ల పెద్దగా పరిచయం అక్కర్లేకుండా రమణ గారు చాలా మంచి ఏర్పాట్లు చేశారు కనుక హాయిగా ప్రవచనం చేసేసుకుందాం. ఈ రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు దత్తాత్రేయ చరిత్ర గురించి ముచ్చటించమని మీరు ఎవరు కోరుకున్నారో తెలియదు, కానీ మొత్తం మీద ఇది అందరి యొక్క కోరిక. అత్రి యొక్క కుమారుడు గనక ఆయనకి ఆత్రేయ అని పేరు వచ్చింది. తనయంత తాను దత్తుడై మాట ఇచ్చి వచ్చాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అన్నారు. పూర్వం ప్రతిష్ఠానం అని ఒక పురం ఉన్నది, చాలా గొప్ప పురం అది. ఒక మహాసముద్రంతో పోల్చారు మహాభారతంలో కూడా దాన్ని. మార్కండేయ పురాణం అయితే ఇంకా అద్భుతంగా చెప్పింది, దాన గజేంద్ర భూధర కదంబ తురంగ తరంగయుక్త కాంతాని కురుంబరత్నమయి. సముద్రంలో మధ్య మధ్యలో కొండలు ఉంటాయి, క్రూజులో వెళ్ళేవాడికి బాగా తెలుస్తుంది అవునా. ఇలా లూజుగా ఉన్నదానికి ఒక క్రూజు పారేశారు. సరే ఏదేమైతేనే సముద్రం మధ్యలో కొండలు ఉంటాయి. సముద్రం అంటేనే తరంగాలతో కూడి ఉంటుంది, కెరటాలతో. సముద్రంలో నుంచి పూర్వం పాల సముద్రం చిరికినప్పుడు కొంతమంది పుట్టుకొచ్చారు. అప్ అంటే నీరు, అందులోంచి పుట్టారు కనుక వాడిని అప్సరహ. అప్సరహ అనే శబ్దములకు నీటి నుండి పుట్టిన వాళ్ళని అర్థం. కాబట్టి ఎవరైనా అమ్మాయి అందంగా ఉన్నప్పుడు అప్సర స్త్రీలా ఉంది అంటే నీళ్లలోంచి పుట్టిందని అర్థం. ఇప్పుడు ప్రతిష్ఠానపురం కూడా ఒక సముద్రం అట. పెద్ద పెద్ద కొండల్లాంటి ఏనుగులున్నాయి, ఏనుగులనే కొండలు ఉన్నాయట అందులో. ఇక తరంగాలు ఏమిటి, కెరటాలు ఏమిటి, గుర్రాలు. గుర్రాలు మహావేగంగా దూకుతాయి కదా, దూకుతున్న గుర్రాలు అలల వలే కెరటాల వలే ఉన్నాయి. ఇక అక్కడ ఆ ఊళ్ళో కాంతాని కురుంబరత్నమయ్యి మంచి స్త్రీలున్నారు, వాళ్ళంతా రత్నాలు. సముద్రానికి రత్నాకరము అని పేరు, రత్నములకు ఆకరము నిలయం గనక. ఆ సముద్రుడులో రత్నాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ ఊళ్ళో మాత్రం స్త్రీరత్నాలు ఉన్నారు కనుక అది ఒక మహాసముద్రంలో ఉందన్నారు. ప్రతిష్టాన పురంబు వల్చు విలసన్ మహిమన్ జలరాశి చాడ్పునన్ అంటాడు మారణగారు మార్కండేయ పురాణంలో. పాల సముద్రం వంటిదట అది. మన కవులు కొన్ని కొన్ని చమత్కారాలు చేశారు. పోతన గారు అయితే భాగవతం ఏమన్నారు, రత్నాకరమై జలనిధి రత్నములీనారది ఏని రత్నాకరమో, రత్నములు కొనుదు రిత్తురు రత్నాకర జయులు వైశ్య రత్నములు పురిన్ అన్నాడు ఆయన. సముద్రానికి రత్నాకరం అని పేరు. ఎప్పుడు మనకు ఒక రత్నం పట్టుకొచ్చేవదట, రత్నాకరమై జలనిధి రత్నములు ఈనేరదు ఇవ్వదు. ఏటి రత్నాకరము, ఇంకెందుకు అది దానికి రత్నాకరం అని పేరు. ఒక్కడికి ఎవడికైనా ఒక రత్నం ఇచ్చిందా, రత్నం ఎవరి వాడిని పట్టుకుని రత్నాకరం అనడం వల్ల ఉపయోగం ఏముంది. రత్నములు కొనుదు రిత్తులు, ఆ ఊళ్ళో కొందరు ఉన్నారు అంటే వాళ్ళు రత్నాలు కొంటారు, దానము చేస్తారు, కొనుదురు ఇత్తురు కూడా. కొండం ఎవరైనా కొంటాం, దానం ఎవరు చేస్తారు? పురాణం వినేసి రహస్యంగా పారిపోతారు తప్ప అక్కడ ఏమి వేయకుండా. కానీ ఆ ఊళ్ళో వాళ్ళు రత్నాలు కొంటారు ఇస్తారట. వాళ్ళు ఎవరు? రత్నాకర జయులు, సముద్రుణ్ణి రత్నాకరుణ్ణి జయించిన వాళ్ళు. వైశ్య రత్నములు పురిన్, వైశ్యులనే రత్నాల ఊళ్ళో ఉన్నారట. అంటే వాళ్ళు అంత గొప్పవాడు అనమాట ఆ ఊళ్ళో వైశ్యులు. దానం అంత అద్భుతంగా చేసేవారు, వాళ్ళ దగ్గర రత్నాలు ఉన్నాయని వాళ్ళని పొగడ్డానికి ఇలా వాడారు. కానీ ప్రతిష్టానపురం నిజంగా ఒక సముద్రం వంటిది. ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు గారు పరాక్రమవంతుడు, పరమ ధర్మాత్ముడు. ఆయన దగ్గర వేలాది ఏనుగులు ఉన్నాయి, కొండల్లాంటి ఏనుగులు. ఆయన దగ్గర గుర్రాలు ఉన్నాయి, కెరటాల్లాగా కదిలిపోతూ ఉంటాయి. అక్కడ అప్సరస్త్రీల వంటి సుందరీమణులు రత్నాల్లాగా మెరిసిపోతూ ఉంటారు. ఆ ఊరంతా సంపదలకు నిలయం. ఎంత సంపద ఉన్నా, పాండిత్యం ఉన్నా, రవ్వంత అహంకారం లేనివాడట ఊళ్ళోవాడు. అన్నిటికీ మూలం ధర్మము అన్నారు. ఎవరి పని వాడు సక్రమంగా చేస్తే భూమి మీద సకాలంలో వర్షాలు కురుస్తాయి, కరువు కాటకాలు ఉండవు, అకాల మరణములు ఉండవు. ఇవాళ కలియుగంలో ఎవడన్నా ఈ సమయం వరకు బతుకుతాడని చెప్పగలడా? చెప్పలేడు. కానీ పూర్వకాలంలో కృతయుగంలో 10,000 సంవత్సరాలకి తక్కువ బతికితే వాడు అల్పాయుష్కుడు. త్రేతాయుగంలో 7,000 సంవత్సరాలకి తక్కువ బతికితే అల్పాయుష్కుట. అధిక యుష్కులు ఇంకెంతమంది ఉన్నారో లెక్కలేదు. ఎందుకని, రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దశవర్ష సహస్రాణి, దశవర్ష సహస్ర శతానిచ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకార ఎత్తని వాల్మీకి రామాయణంలో పట్టాభిషేకంలో చెప్పారు. దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరాలు, దశవర్ష శతానిచ 10,000 అంటే 1,000, 10,000 1,000 కలిపితే 11,000 సంవత్సరములు సోదరులతో సంపదతో ధర్మబద్ధంగా రాముడు రాజ్యపాలన చేశాడు. పరిపాలనే 11,000 ఏళ్ళు ఉంటే ఆయన ఎంతకాలం జీవించాడో చూడండి. కాబట్టి త్రేతాయుగంలో ఎక్కువ కాలం జీవించారు. అల్పాయుష్కులు అంటే 7,000 ఏళ్ళు. 7,000 ఏళ్ళు జీవించాడంటే వీడి మొహం ఇలా పుట్టి అలా పోయాడు రాని వారిని. ద్వాపర యుగంలో చెప్పాగా మా వాళ్ళు ఇక్కడ ఎక్కడికి వచ్చారు, రైళ్లు కనపట్టలేదు అన్నారు ఇందాక నాతో వచ్చిన వాళ్ళు. మనం ఉపన్యాసం మొదలెడితే మధ్యలో శంఖారావం చేస్తుందని చెప్పాను, కొంచెం చేసిందా? అలా అరుస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ద్వాపర యుగంలో 125 ఏళ్ళు జీవిస్తే వాడు గొప్పవాడి కింద లెక్క. అది పరమాయువు కాదు, కానీ అల్పాయుష్ కొంచెం అధిక ఆయుష్కి మధ్యలో అదిట. పూర్తిగా ఆయుష్ కాదు, తక్కువ కాకుండా ఉండేది. అంటే మినిమం 125 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యుద్ధంలో చచ్చిన వాళ్ళు పక్కనట్టండి, యుద్ధానికి వెళ్ళాక వాడు ఎప్పుడు బతుకుతాడో ఎప్పుడు తస్తాడో తెలియదు కనుక. కానీ కలియుగంలో మాత్రం ఆయువునకు నిర్ధారణ లేదు. కడుపులో ఉన్నవాళ్ళు పోతారు, నడుస్తూ పోతారు, క్షణాల్లో పోతారు, రోగగ్రస్తులై పోతారు. కారణం, కలియుగంలో పరిపాలన చేసే వాళ్ళల్లో ధర్మం ఉండదు. నిమిషానికి ఓ మాట మాట్లాడేటటువంటి పిచ్చి పెనుగులు పరిపాలిస్తారట. అది మీకు నేను చెప్పేదేమో లేండి, 2 ఏళ్ళతో పడుతున్నారుగా. అందువల్ల కాలోహి దురతిక్రమ అన్నారు. ఆ రోజుల్లో మహానుభావుడు ప్రతిష్టానపుర మహారాజు గారు పరమ ధర్మబద్ధంగా పరిపాలించటం వల్ల అకాల మరణములు లేవు, బాల్య మరణములు లేవు, పాములు కాటు వేయడం లేదు, అసలు దొంగలు లేరండి. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఒకడో అరో దొంగతనం చేస్తే వాడికి కఠిన శిక్షలు వేసేవారు. చేతులు నరికేయడము, కాళ్ళు తీసేయడము, ఇంకా తీవ్రమైన పాపాలు దొంగతనం అధికంగా చేస్తే కొరత అని వేసేవారు. కొరత అంటే ఏమిటనమాట, ఒక కర్రని ఇలా భూమిలో పాతుతారు, ఈ స్టాండ్ పాతినట్టుగా. ఆ కర్ర చివర సోలంలా చెక్కుతారు, వికెట్ల దగ్గర చెక్కుతారు సార్, అలాగా సోలంలా ఉంటుంది. వీడు 2 కాళ్ళు విడదీసి మలద్వారం నుంచి అదో దింపేసేవారు, దాంతో దాన్ని కొట్టుకుని తెచ్చేవాడు. అందుకని కఠిన శిక్షలు ఉండడం వల్ల హత్యలు, దొంగతనాలు ఇటువంటివి లేకుండా ఉండేవి. అలాగని పిచ్చి పిచ్చి శిక్షలు కాదు మళ్ళీ, అంత పాపాత్ములైతే శిక్షించేవారు అన్నమాట. అందువల్ల రాజుగారి రాజ్యంలో ఇంచుమించుగా అసలు దొంగతనాలు లాంటివి అరుగు లేవు, హత్యలు లేవు, మానభంగాలు లేవు, అంత బాగుండేది. అటువంటి రాజ్యంలో ఒక్క భ్రష్టుడు పుట్టాడు, వాడి పేరు కౌశికుడు. ఏ జన్మ పాపము, పరమ పవిత్రమైన గోత్రం కౌశిక గోత్రంలో పుట్టి కౌశికుడయ్యుండి చిన్నప్పటి నుంచి వ్యసనాలకు లోనయ్యాట. చెప్పాను కదా, అప్పుడప్పుడు రత్నాల మధ్యలో పనికిమాలిన రాయిలాగా, గాజు ముక్కలాగా, చిలుకల మధ్యలో కొంగలాగా, మంచి బియ్యం మధ్యలో ఒక రాయి ముక్కలాగా, మీలాంటి పుణ్యాత్ముల మధ్యలో సైలెంట్గా ఉండేవాడి మధ్యలో అరిచే రైల్లాగా ఒక దౌర్భాగ్యుడు ఆ ఊళ్ళో పుట్టాడు. వాడికి వ్యసనాలు అలవాటయ్యాయి. ముందు తాగుడు, తాగుడుతో పాటు మంచి మాంసం, ఈ వీటితో పాటు వేసాడు. ఒకటి ఏంటంటే సమస్తం వచ్చాయట, భిక్షో మాంసనిషేవణం ప్రకృషే తత్రాపి మద్యం వినా. ఒక సన్యాసి వేషం వేసుకున్న ముష్టివాడు మాంసం తింటూ కనపడ్డాడు. వెంటనే మీలాంటి వాళ్ళలో ఒకళ్ళు లేచి, ఇదేం అన్యాయం అండి, మీరు సాధువులు సన్యాసి వేషం వేసుకుని మాంసం తినడం ఏమిటి అంటే, నేనేం మాంసం ఒట్టినే తింటున్నాను ఏంటండి, మద్యం తాగుతున్నాను కదా, మద్యం తాగుతున్నప్పుడు మాంసం తినకపోతే అది పేగులు తినేస్తుందట, అందుకని తప్పనిసరి ఈ తాగుడికి నందుడు అవసరం కనుక మాంసం తింటున్నాను అన్నట. భిక్షో మాంసనిషేవణం ప్రకృషే అని అడిగితే ఎందుకు తింటున్నారు అంటే, తత్రాపి మద్యం వినా, మద్యం లేకపోతే నేను తినండి అన్నాడు. మద్యం చాపి తవ ప్రియం, నీకు తాగుడు కూడా ఇష్టమా అంటే, ఏం చేస్తామండి, నా పక్కన ఒక వేశ్య ఉందండి, ఆవిడ తాగకపోతే దగ్గరికి రానివ్వదండి, అందుకని వేశ్య కోసం మద్యం తాగానన్నట. ఓరి నువ్వు అంత తగలే సన్యాసి వేషం వేసుకుని వేశ్య కూడా ఉందా అని అడిగితే, వేశ్య కూడా నా దగ్గర ఎల్లప్పుడూ ఉండదండి, జూదం ఆడుతున్నప్పుడు వస్తుందండి. మరి జూదానికి డబ్బులు వస్తాయి, చౌర్యేనా దొంగతనం చేసి డబ్బులు తెస్తాం కదండి అన్నట. అందుకని చిట్టజీవన్ ఏమన్నారు, భ్రష్టస్య కావా గతి, భ్రష్టుడు అలా ఉంటాడనమాట. మాంసం ఎందుకు తింటున్నావు అంటే మద్యం కోసంట, మద్యం ఎందుకంటే వేశ్య కోసంట, వేశ్య ఎందుకంటే జూదం ఆడేటప్పుడు పక్కన ఉండాలంట, జూదానికి డబ్బులు వస్తాయంటే దొంగతనంట. ఈ విధంగా వ్యసనములు ఒకదానికోటి ఒకదానికోటి అలాగా కలిసి ఉంటాయి. అందుకే ఒక్కదాని వెంటబడ్డామంటే ఇక అక్కడి నుంచి భ్రష్టత్వం మొదలవుతుంది. ఈ దుర్మార్గుడు అలా చేసి చేసేసి మంచి నవయౌవనంలోకి ఒక 25 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టినప్పుడు వాడి అదృష్టం బాగుండి, వాడి పూర్వజన్మ సుకృతం బాగుండి, ఓ సంబంధం వచ్చింది. మీరు మాత్రం ఆ మాత్రం జీవితంలో ఒకసారైనా పెళ్లి చేసుకున్నారుగా, అలాగే వాడికి కూడా ఇంత పాపాత్మడైన ఒక్క పెళ్ళి అయ్యింది. సుమతి అని పేరు కలిగిన ఒక సుందరీమణి పరమపతివ్రత ఉత్తమురాలు భార్య అయింది. అదేంటో తెలియదండి, మంచి మనుషులకేమో దరిద్ర పిల్లలు వస్తారు ఏడిపించేవాడు. వాడికి పాపం ఎన్నో కోరికలు ఉంటాయి, హాయిగా గ్రీన్ కార్డు తెచ్చుకుందాం, ర్యాలీకి వెళ్ళి పద్మాకర్ గారు లాంటి ఉపన్యాసం విందాం, అటువంటి వాళ్ళ ఉపన్యాసం, కాస్త గుళ్ళోకి వెడదాం, ఇలాంటి మంచి కోరికలు ఉన్న వాళ్ళకి పిశాచన్ లాంటి భార్య, గయ్యాడి భార్య వస్తారు. అదే పరమనీచుడు తాగుబోతాడు ఉంటాడు, వాడికేంటో పరమసుందరీమణులు పతివ్రతలు వస్తారు. మరి ఏమిటో ఈ లీల అర్థం కాదు. మీకు నేను చెప్పేది ఏముంది, మీరు మంచివాళ్ళు అయ్యి ఉంటే ఆపోజిట్ రంగంలో ఉన్నటువంటి భార్యలు వస్తారు. అదృష్టవశాత్తు పాపం ర్యాలీలో ఉన్న భక్తులకి మాత్రం సీతారాములు లాంటి వాటి వాళ్ళు, భార్యామణి సీత భర్త రాముడు వాళ్ళు అలా నాకపోతే రారు, ఎన్ని గొడవలు నాకు. కానీ ఏమిటో అక్కడక్కడ చాలా చోట్ల వస్తానట, ఒక్కొక్కడికి ఏమనిపిస్తుందండి, చక్కగా వేళకు రాగానే కాస్త కాఫీ ఇస్తూ కబుర్లు చెబుతూ పకోడీలు పెడుతూ ఏమండి అలసిపోయారా అని అడిగి వంట చేసి పెడుతూ అప్పుడప్పుడు తనతో సినిమాకో ఇంకో తోటకు వస్తూ ఉండే భార్య దొరికితే బాగుండనుకుంటాడు. వీడి కర్మ కలుగుతుంది, అది అలా కూర్చుంటుంది, వీడే చేసి పెడతాడు, టీ ఇచ్చి పెడతాడు, వంట చేసి పెడుతూ ఉంటాడు, ఏమన్నా అంటే తంతుంది. అలాంటి భార్యామణితో కూడి తిరిగేటటువంటి మహాభాగ్యవంతులు ఇక్కడ కూడా ఉన్నారులే నాకు తెలుసు, కాబట్టి చెప్పడానికి బాగుండదు కాబట్టి వదిలేశారు. అందువల్ల ఈయన అదృష్టం పూర్వజన్మ సుకృతం వల్ల సుమతి వంటి భార్య వచ్చింది. ఈ దరిద్రుడు దొంగతనాల వల్ల వాటి వల్ల నష్టపోతాడని పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సొమ్మంతా అడిగినప్పుడు ఇచ్చిందిట. వ్యసనములకు ఎంత డబ్బు ఖర్చు పెడితే మాత్రం డబ్బు నిలుస్తుంది, ఓ పక్కన తాగుడు, జోదం, వేశ్యలు, దీనివల్ల ఆవిడ తెచ్చిన ఆస్తి మొత్తం హరించుకుపోయింది. ఆస్తి పోతే పోయింది, కేవలం 5 ఏళ్లలో పెళ్ళైన 5 సంవత్సరాల్లో వీడికి పూర్వజన్మ పాపం వల్ల, ఆ జన్మలో చేసినటువంటి పాపాల వల్ల, వ్యసనముల వల్ల కుష్ట అనే ఒక రోగం వచ్చింది. అతి భయంకర రోగం అది, దానికి అంత తేలికగా మందు దొరకదు. వేళ్ళు పుళ్ళు పడిపోయి, ముక్కు చప్పిడైపోయింది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, జుట్టు ఊడిపోయింది, వికృతాకారంలోకి వచ్చాడు. ఆ పొళ్ళల్లోంచి రసి కారేది, ఆ రసి మీద ఈగలు దోమలు వాలేవి, అయినా విసుక్కోకుండా రోజు గోరువెచ్చని నీళ్లల్లో మెత్తని గుడ్డ తడిపి అలా తుడిచి దానికి రకరకాలైనటువంటి నూనెలు రాసి ఆయుర్వేద మందు వేసి వాడు అన్నం తినలేకుండా మొండి చేతులతో ఉంటే తానే తినిపిస్తూ సేవ చేసేది. అయినా ఈ దౌర్భాగ్యుడు తిడుతూనే ఉండేవాట, నీ ముఖం తగలయ్యా, నిన్ను చేసుకోవడం వల్ల రోగం వచ్చింది అని తిట్టేవాడు. ఆవిడ ఏం పట్టించుకోకుండా పాప అలా సేవ చేస్తూ ఉండేది. అదొక కర్మయోగం. వీడికి కాలక్షేపం అయ్యేది కాదు. అందుకని ప్రతిరోజు ఉదయం స్నానం అయ్యాక అరుగు మీద కూర్చోబెట్టు అనేవాడు. ఆ రోజుల్లో విశాలమైన అరుగులు ఉండేవి, పెంకుటిళ్ళు, చూరు, ఆ చూరు దగ్గర అరుగు, అరుగు దగ్గర వీడికి ఒక పరుపు వేసి కూర్చోబెట్టాలంట. ఆ పరుపు మీద వీడు గులాబీ రేకులు, మల్లె రేకులు వేసి కూర్చోబెట్టాలి మెత్తగా. అలా కూర్చుని అలా పోతున్నవాడు పలకరించేవాడు. వాళ్ళేమో వీడి రోగం చూసి అసహ్యించుకుని పోయేవారు. చీ దౌర్భాగ్యుడ, ఒకప్పుడు చేసిన పాపాల వల్ల రోగంతో ఏడుస్తున్నావు, నీ దగ్గరికి వస్తే రోగం అంటుకుంటుందని ఒక్కరూ వచ్చేవారు కాదు. ఏదో వాడి రోజులు అలా గడుస్తున్నాయి అనుకోండి, చివరికి ఆస్తి పోయి యాచనతో బతికించిందట వాడిని. ముష్టెత్తి సంపాదన సంపాదించి వాడిని పోషించింది పాపం. ఎందుకని ఉన్న ఆస్తి అంతా పోగొట్టేశాడు, కోట్లు కోట్లు అంతా నాశనం చేశాడు. చివరికి భిక్షాందేహి అని ఆ ప్రతిష్టానపురంలో ఇంటింటికి వెళ్ళి, ఏమండి నేను నా భర్త బతకాలి, ఎవరైనా వీలుంటే ఇంత వెయ్యండి అని. అదాన్న దోషేణ భవే దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవరికి దానం చెయ్యని పాపాత్ముడు దానం చెయ్యని దోషం వల్ల రాబోయే జన్మలో దరిద్రుడై పుడతాడు. ఈ జన్మల్లో సంపాదన లేక, ఉద్యోగం లేక, సరైన తిండి లేక అల్లాడిపోతున్నాడు అంటే పూర్వజన్మలో ఎవరికి ఏమీ దానం చెయ్యలేదు అని అర్థం. దానం చెయ్యని దోషం వల్ల, పిసిరిగొట్టుతనం వల్ల తర్వాత జన్మలో దరిద్రుడై పుడతాడు. దరిద్రం వల్ల ఏం చేస్తాడు, ఈ దారిద్ర్య బాధ తట్టుకోలేక పాపాలు చేసి బతకడం మొదలెట్టాడు. అన్ని పాపాలే, వంచనలు, దొంగతనాలు మొదలైనవి చేస్తాడు. ఈ పాపం వల్ల అవశ్యం నరకం ప్రయాతి, మళ్ళీ నరకంలో పడతాడు. నరకంలో శిక్షణ అనుభవించి మళ్ళీ భూలోకంలో పుడతాడు. పునర్దరిద్ర, మళ్ళీ దరిద్రుడవుతాడు, మళ్ళీ పాపాత్ముడు అవుతాడు. అందువల్ల వీలున్నంత వరకు దానం చేయటమే మళ్ళీ జన్మకి సంపాదించుకునేటటువంటి పుణ్యం అవుతుంది. ఉత్తమ జన్మలు వస్తాయి. ఎక్కువ దానం చేస్తే అది కూడా ఆశించకుండా ఫలితం, ఏదో పేరు వస్తుందనో, నా పేరు బోర్డు మీద వేస్తారనో కాకుండా మనస్ఫూర్తిగా దానం చేస్తే ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. దానం చాలా గొప్పదే, కానీ కీర్తి కోసం దానం చేస్తారు కొంతమంది. నేను ఫలానా వాడబ్బాయి, ఫలానా వాళ్ళ భర్తని 100 ఇచ్చా, 5 ఇచ్చా అని 100 సార్లు చెప్పించుకుని పేరు కోసం దానం చేస్తే ఎక్కువ పుణ్యం రాదు. అందుకే కొంతమంది నిశ్శబ్దంగా వేసి వెళ్ళిపోతారు, తిక్కురు మనకుండా దానం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుందండి. ఇలా 4 శ్లోకాలు మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో ఈ ఘట్టంలో రాశారు. దానం చేయకపోతే దరిద్రుడవుతాడు, దారిద్ర్యం వల్ల పాపం చేస్తాడు, పాపం వల్ల నరకానికి పోతాడు, మళ్ళీ నరకం నుంచి భూమి మీదకు వస్తాడు. అందువల్ల దానాలు ధర్మాలు చెయ్యండి. 1000 సంవత్సరములు తపస్సు చేసినా రాని పుణ్యం కేవలం ఒక్కరోజు దానం చేయటం వల్ల వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. లోపల కూడా బోర్డు పెట్టారు కదా, ఇంకేమీ అక్కర్లేదు, దానం ఒక్కటి చాలు అనే బోర్డు సరిగ్గా చేయిజీల పక్కనే కనపడింది రాగానే. అది మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో శ్లోకానికి ఒక తాత్పర్యం, ఇంగ్లీష్ తాత్పర్యం కాకపోతే. పూర్వం సముద్రాల వారు దాన్ని ఒక మంచి పాటగా రాశారు. సతీ సుమతి అనే ఒక సినిమాలో ఈ పాటని సుశీల అద్భుతంగా పాడేసింది, కోకిల్ల పాడేసింది. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం, జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతన్న దానమే నీ పెన్ని దానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం.
దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైన మహివీడు వేళ కొని పోయినారా తమ వెంట సిరుల. మహారాజులైన మహివీడు వేళ కొని పోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలచేది ధరణి నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం.
ఎంత అద్భుతమైనటువంటి భావం. సాధారణంగా సంస్కృత శ్లోకాలకి అర్థం చెప్పక్కర్లేదు. ఎక్కువ శ్లోకాలు చాలా తేటతెల్లంగానే ఉంటాయి. కొన్ని కొన్ని చోట్ల అర్థం చెప్పవలసిన క్లిష్టత ఉన్నటువంటి పక్కన పెడితే. అందువల్ల ఆ శ్లోకాలను యథాతథంగా అనువాదం చేశాడు ఆయన. అనేక సంవత్సరముల పాటు అరణ్యాలలో జటాజోటాలు ధరించి బాగా జుట్టు పెంచుకొని గెడ్డాలు పెంచుకొని మేసాలు పెంచుకొని తపస్సు చేసేటటువంటి తపశ్శాలి కన్నా గృహస్థాశ్రమంలో ఉంటూ తనకి తోచినది ఎంతో కొంత మహాకార్యాలకి పవిత్ర కార్యాలకి దానం చేసేవాడే మిన్నా. నీ అన్నదానం నీకు గొప్ప నిధి అవుతుంది. గొప్ప గొప్ప మహారాజులు ఎంతోమంది ఈ భూలోకాన్ని పరిపాలించారు, నాశనం అయ్యారు. వాళ్ళెవ్వరి పేర్లు ఇవాళ మనకి వినపడటం లేదు, కేవలం దాతల పేర్లే వినపడుతున్నాయి. కాబట్టి ఎవరైనా దాతృత్వం వల్ల మాత్రమే శాశ్వతంగా ఉంటారని గ్రహించాలి అని పలికి పాపం భిక్షాటన చేసి వాళ్ళు ఇచ్చినవి పట్టుకొచ్చి వాటితో భర్తను పోషించేది. ఒక రోజున సాయంకాలం సంధ్యా సమయం అవుతుంటుంది. సంధ్యా సమయంలో ఏ సంధ్యావందనం లేదు వీడి మొహానికి, అందుకని అరుగు మీద కూర్చోబెట్టు అన్నాడు. వాడి కాలక్షేపం కేవలం వెళ్ళేవాడిని పోయేవాడిని చూడటమే. ఎంత రోగం వచ్చినా దిక్కుమాల బుద్ధి పోదండి. సింహం చావడానికి సిద్ధంగా ఉన్నా జంతువుని వేటాడాలనుకుంటుంది, వీడికి కూడా దుర్బుద్ధే. ఆ దుర్బుద్ధితో అరుగు మీద కూర్చొని అందరినీ వచ్చేపోయేవాడిని చూస్తూ ఉండేవాట వెకిలిగా. ఆ సమయంలో ప్రతిష్ఠానపురంలో మహారాజు గారి సన్నిధానంలో శివతాండవ నృత్యం జరుగుతోంది. ఆ తాండవ నృత్యం చేయటానికి ఆ ఊరిలో ఉన్న ఒక నర్తకి వెడుతోంది. ఆ నర్తకి పరమ సౌందర్యవతి మెరుపు తీగలో ఉంటుంది. ఆవిడ పల్లకీలో బోయిలు మోసుకుంటూ వెడుతూ ఉంటే హఠాత్తుగా ఆ పల్లకీకున్న తెరలు తొలగించుకుని తాంబూలం నోట్లోంచి ఉమ్మింది. ఆ సుందరిని చూశాడు వీడు, వీడికి మతిపోయింది. ఆవిడ కన్ను మూసి తెరిచోనో వెళ్ళిపోయింది రండి రాజుగారి దగ్గర నృత్యం చేయడానికి. ఇంక ఈ పిచ్చాడికి కామం పట్టుకుంది, చావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడు. ఒళ్ళంతా పుళ్ళు, అసఖ్యంగా రసితో కుష్ఠరోగ్రస్తుడై ఉన్న ఈ దౌర్భాగ్యుడికి ఇప్పుడు ఈ వేశ్య వ్యామోహం పట్టుకుంది. భార్యను పిలిచి, నేను ఇంకా అన్నం తిన్ను, ఆత్మహత్య చేసుకుంటానన్నట్ట. ఇలా సస్తానం వాళ్ళు చావరండి, నిజంగా చచ్చేవాడు సస్తానం చెబుతాడా? ఎవరైనా పిల్లలు మేము చచ్చిపోతామంటే చావండి అన్నట్టు వదిలిపోతుంది, చచ్చినా చావరు వాడు. ఈ మూర్ఖుడు బెదిరించగానే, ఎందుకంటే అలాగంటారు, నేను మీకోసం పిండి వంటలు తెచ్చాను కదా, అందులో ర్యాలీలో వాళ్ళంతా మంచి మంచి మైసూరు పాకం కూడా వండుతారు, పూర్వం వండేవారు ఏది 2024లో, ఈ సంవత్సరం ఇంకా తెలియదు కానీ ఆ మైసూరు పాకం మీకోసం పట్టుకొచ్చానండి. అది నువ్వు ఏం తెచ్చినా తిన్నావు, ఎందువల్ల అంది. ఇలా పెడుతూ ఉండగా ఒక సుందరీమణి కనపడింది పల్లకీలో పెడుతూ. ఆవిడ రాజనర్తకి నాకు తెలిసిపోయింది. ఆ సౌందర్యం ఈ ప్రపంచంలో మరో స్త్రీ దగ్గర లేదు. ఆ లేత కాంతి, ఆ నడక, ఆ చూపు, తాంబూలం వేసుకున్న ఎర్రని నోరు చూడగానే మతిపోయింది. ఆ స్త్రీ పొందు లేకపోతే నేను చచ్చిపోతానన్నట్టు. చెప్పానుగా ఈవిడ భర్త కోసం ప్రాణం ఇస్తుందని. ఆఖరిసారిగా ఏమున్నాయా అని చూస్తే, పుట్టింటి వారు ఒక పెద్ద కాసులు పేరు ఒకటి పెట్టారు. ఇంతంత మాడలతో ఉన్న గొలుసు, ఈ గొలుసు మంగళసూత్రానికి ఎప్పుడైనా కట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టుకుంది. అది దాదాపు ఆ రోజుల్లో 25-30 కాసులు ఉండేటటువంటి గొలుసు అన్నమాట. ఈ గొలుసు గంపలో వేసుకుని, ఏమండి మీరు కంగారు పడకండి, రాజుగారి దగ్గర నృత్యం చేస్తున్నప్పుడు ఇప్పుడు పెడితే చంపేస్తారు రాజుగారు, ఇలాంటి పిచ్చివాగుడు అయితే. ఆ అమ్మాయి తెల్లవారుజామున ఇంటికి వెళుతుంది, ఏ మూడింటికో. ఆ సమయంలో నేను వెళ్ళి బతిమాలుతాను, అప్పటిదాకా మీరు ఆత్మహత్యా ప్రయత్నం చేయకండి అని చెప్పి ఈ గంపుచ్చుకుని ఆ వేసి ఆ నృత్యం చూసి తెల్లవారుజామున ఏ మూడింటిగా ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే ఇంటికి, అప్పుడు ఇంటికి వెళుతున్నప్పుడు కాళ్ళ మీద పడింది అక్కడ ఆవిడకి మతిపోయింది. ఎందుకంటే ఆ ఊళ్ళో అందరికీ సుమతి గురించి తెలుసు, ఈవిడ పరమపతివ్రత ఉత్తమ స్త్రీ, అసలు పొరపాటు కూడా వేసేవాటికి రాదు. అటువంటి ఆవిడ దారిలో పల్లకి ఆపి సాష్టాంగ దండ ప్రణామం చేస్తుంది ఏంటనుకుని రెండు చేతులు తోడి నమస్కరించి, తల్లి నువ్వు నాకు దండం పెడితే ఆయుక్షణం అవుతుంది, మహాత్ములైన గురువులు పతివ్రతలు ఉత్తములు ఇతరులకు నమస్కారం చేయకూడదు. ఇప్పుడు నాగోటోడు మీకు నమస్కారం చేస్తే అది ఆయుక్షణం, అది పౌరాణికులు పొరపాటును కూడా పురాణం చెప్పేటటువంటి వాళ్ళు నమస్కారం చేయకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. పురాణం అయిపోయిందనుకోండి, ఆ తర్వాత నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు భక్తి ఉంటే నమస్కరించవచ్చు. ఈ ఆసనం మీద ఉన్నంత వరకు వాడు వ్యాసుడే సుఖుడే. అలా కొన్ని నియమాలు పాటించాలి. నువ్వు నమస్కరించడం ఏమిటంటే, ఏం చేయనమ్మా నా భర్త కోసం నీ కాళ్ళకి దండం పెడుతున్నాను అని జరిగిందంతా చెప్పి, నీ పొందు లేకపోతే చచ్చిపోతాడు, వాడు చచ్చిపోతే నేను పోతాను, నా కోసం వాడి కోరిక తీర్చమంటే రేపు సూర్యుడు అస్తమించాక తీసుకురా అంది ఆవిడ, నీకోసం నేను అంగీకరిస్తున్నాను అంది. అంటే ఈవిడ ముఖం చూస్తే ఆవిడ కూడా కరిగిపోయింది. అమ్మయ్య అని అనుకుని ఇంటికి వచ్చి భర్తకి చెప్పింది, ఇక పగలు వాడికి నిద్ర పడితే ఒట్టు, ఎప్పుడు రాత్రి అవుతుందో, ఎప్పుడు నర్తకి దగ్గరికి వెళతామా అని పెళ్లి కుదిరిన కొత్తల్లో వాట్సాప్ల్లో మాట్లాడుకుంటారు. సరే పెళ్ళి అయినా రెండు రోజుల తర్వాత ఇక వాట్సాప్లు తెలియదు, పెళ్ళికి ఉందండి ఎక్కడ లేని తిరుగుళ్ళు, ఎక్కడ లేని కబుర్లు వచ్చేస్తాయి, పెళ్ళి అయ్యాక ఏమి ఉండదు, మూడో రోజున విడాక్ విడాక్ విడాక్. కాలప్రభావం అలా వీడికి కూడా నిద్ర పట్టలేదు, చీకటి పడింది అంతా సద్దుమడిగాక మళ్ళీ వీడు నడవలేడు కదా, కాళ్ళకి పుళ్ళు కదా, అందుకని వీడి కోసం గంప తెచ్చింది, పెద్ద గంప. గంపలో కూర్చుంటే వీడు దుంప దిగుతుంది కనుక దాని నిండా గులాబీ రేకులు మల్లెపువ్వు రేకులు వేసి అందరూ వీడు జాగ్రత్త కూర్చోబెట్టి ఎత్తి నెత్తి మీద పెట్టి మోసుకెళ్ళిందిట. అలా భర్త గారిని గంపలో పెట్టి మోసుకెళ్ళే భార్యామణి దొరికిన వాడు ఎంత అదృష్టవంతుడో, ఆ దరిద్ర పురోగమని ఎంత దురదృష్టవంతుడో. అప్పుడప్పుడు మాకు అలాంటి సంఘటనలు కనపడుతూ ఉంటాయి. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, వాడు వాడు భూమికి ఎంతే ఉండేవాడు, వాళ్ళ ఆవిడ అంత పొడుగ్గా బలంగా ఉండేది, సినిమాకి సంకలేసుకుపోయేది, ఎవరికి అడగకుండా వాడికి ముసుగు కప్పేది, మళ్ళీ మీ అబ్బాయి అని అడుగుతారని ప్రేమించి పెళ్లి చేసుకుందిట, అది రహస్యం అక్కడ. అందులో పొట్టే ఆయన పెళ్లి చేసుకుంటే కాస్త భార్య గట్టిగా ఉంటే అలా దృఢంగా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయనుకున్నారు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. వీడిని అలా మోసుకెడుతోంది, చెప్పాను కదా పాపాత్ములకి కర్మముల మీద కర్మములు వస్తాయి. విను తల్లి నిడిన అన్నం బును బోలే, ఒక్కసారి అన్నం వండుకుని కంచంలో వడ్డించుకున్నట్ట దాన్ని నోట్లో పెట్టుకున్నాడు, మింగాడు, కడుపులోకి వెళ్ళింది. కడుపులోకి వెళ్ళాక అన్నం ఏం చేస్తుంది, తన ప్రభావం చూపిస్తుంది. మంచి అన్నం అయితే ఆరోగ్యం ఇస్తుంది, అదే విషంతో కూడిన అన్నం అయితే వాడి ప్రాణం తీస్తుంది. అందువల్ల విషాన్నం లేక కుళ్ళిపోయిన అన్నం అని తెలిస్తే ఆరోగ్యం కోసం కక్కేయాలి, లేదంటే కడుపులోకి వెళితే దాని ప్రభావం చూపిస్తుంది. కడుపులోకి వెళ్ళిపోయినటువంటి అన్నం తన ప్రభావాన్ని చూపించినట్లుగా చేసిన పాపములు సమయానికి తమ ప్రభావం చూపిస్తాయి అన్నారు మార్కండేయ పురాణంలో. వీడి వరకు చేసిన మహాపాపాలు ఉన్నాయిగా, అవి వీడి కొంప ఉంచాయి. ఎక్కడో పుణ్యము ఉంది వాడికి, పుణ్యమేమో భార్యారూపంలో వచ్చింది, పాపం పట్టుకుంది. అక్కడికి మూడు రోజుల క్రితం తీర్థయాత్రలు చేస్తూ మాండవ్యుడు అని ఒక మహర్షి వచ్చాడు, చాలా గొప్పవాడు ఆయన. మాండవ్యుడు అంటే మార్కండేయుడి తర్వాత మళ్ళీ మార్కండేయుడు అంత గొప్పవాడు, తపస్యాలి, జ్ఞాని, తీర్థయాత్రలు చేసిన వాడు, మహామహిమ కలిగిన వాడు, ఎక్కువగా మాట్లాడు, నిశ్శబ్దంగా ఉంటాడు. ఆ రోజుల్లో కాలినడకన తీర్థయాత్రలు చేసేవారు. తీర్థయాత్రలు ఎప్పుడు వీలున్నంత వరకు కాలినడకన వెళ్ళాలి, గుమ్మం దాకా కారులో రాకూడదు, రోప్వే మీద వెళ్ళి దండం పెట్టుకోకూడదు. పాదయాత్ర చేస్తే అది కూడా ఒక గొప్ప తపస్సు, దాన్ని ఏమంటారు కాయిక తపస్సు అంటారు. వాచిక తపస్సు, కాయిక తపస్సు, మానసిక తపస్సు అని తపస్సులను కూడా త్రివిధములుగా కాశీఖండంలో చెప్పారు. నిరంతరం పురాణములు చదవడం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శివ సహస్రనామం వంటి స్తోత్రాలు చదవడం, వేదమంత్రములు చదవడం, హనుమాన్ చాలీస చదవడం, మంత్ర జపం చేయటం, ఇలా నోటితోటి ఉచ్చారణ చేయటం ఉందే అది వాచిక తపస్సు. ఇక మానసిక తపస్సు అది ఎవరికి కనపడదు, కళ్ళు మూసుకుని లోపల లోపలే భగవద్ ధ్యానం చేస్తాడు. అది చాలా ఉత్తమ తపస్సు. కాయిక తపస్సు అంటే శరీరముతో చేసే తపస్సు, గుడి చుట్టూ ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు, 200 ప్రదక్షిణలు, వాడు ఓపికను బట్టి చేయటం, కాలినడకన తీర్థయాత్రలు చేయటం, కాలినడకన గుడలకు వెళ్ళడం, ఈ గుళ్ళకి కాలినడకనే వెళ్ళి అక్కడికి వెళ్ళి లోపల కూడా కాలినడకనే తిరగడం, ఇదంతా కూడా శరీరంతో చేసే తపస్సు. అప్పుడప్పుడు మీరు పల్లకీ సేవ చేస్తున్నారు కదా, పల్లకీని పట్టుకుని ఊరేగుతున్నప్పుడు మోస్తున్నారు, అదంతా శరీరంతో చేసే తపస్సు. ఫలహారాలు పెట్టడం, ఈ చాపలు వేయడం, కుర్చీలు వేయటం, ఇవన్నీ కూడా శరీరంతో చేసే తపస్సులు అన్నమాట. అందుకని తప్పనిసరిగా పూర్వకాలంలో కాలినడకన తీర్థయాత్రలు చేసేవారు. ఆ తపస్సు వల్ల 3000 జన్మముల పాపములు తక్షణం ప్రక్షాళనమైపోతాయి. మాండవ్యుడు మహామహిమ కలిగి ఆకాశంలో ఎగిరి వెళ్ళగలిగే శక్తి ఉన్నప్పటికీ కేవలం తపస్సుగా భావించి కాలినడకన తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ప్రతిష్ఠానపురం వచ్చాడు. అక్కడికి వచ్చి ఓ సత్రం అరుగు మీద కూర్చున్నాడు. ఆ రోజుల్లో అన్నసత్రాలు ఉండేవి, మంచి సత్రం, విశాలమైన అరుగు ఉంటే ఆ అరుగు మీద కూర్చుని రాత్రి కూడా జపం చేసుకుంటాడు ఆయన పాపం. తెల్లారాక ఊళ్ళో ఉన్న దేవాలయాలు చూద్దాం అనుకున్నట్ట. ఈలోపు ఏం జరిగింది, ఆ దేశపు మహారాజు గారి ఖజానాలోకి పిండారీలు అని పేరు కలిగిన దొంగలు పడ్డారు. చాలా అరుగు, అది ఎప్పుడూ కానీ జరగదు అనుకోకుండా కొంతమంది దొంగలు, భయంకరులు వాళ్ళు, హత్యలు కూడా చేసేటటువంటి దొంగలు అడవిలో నుంచి సొరంగం తవ్వి, ఏకంగా ఖజానా దాకా సొరంగం తవ్వి, ఖజానా దగ్గర కన్నం వేసి అందులో ఉన్న కొన్ని నగలు అన్నీ మూట కట్టుకుని బయటకు వచ్చారు. సరిగ్గా బయటకు వస్తున్నప్పుడు కాపలా భటులు చూశారు. వెంటనే భటులు వెంటబడ్డారు. బాణవర్షం కురిపిస్తుంటే కంగారు పడేవాళ్ళు, చేతిలో డబ్బులుంటే మనం దొంగలుగా భావించి మనల్ని చంపుతారు, మనం దొరికిపోతామని ఆ పరుగు పరుగును వస్తున్న వాళ్ళు సత్రంలో అరుగు దగ్గర కూర్చున్న ఈ మాండవ్యముని దగ్గర విసిరేసి మూటలు పారిపోయారు. ఈ దొంగలను తరువుకొస్తున్న కాపలా భట్టులు ఈ సొమ్ము కోసం వెతుకుతూ ఈ దొంగలు ఎక్కడున్నారని చూస్తే అరుగు మీద ఈ సన్యాసి కనపడ్డాడు, మాండవ్య మహర్షి కనపడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపులో స్పష్టంగా కనబడ్డాడు ఆయన, చీకట్లో కనబడేవాడు కదేమో. మెరుపు తీగ కాంతిలో మాండవ్య మహర్షి, ఆయన పక్కనే ఉన్న ధనపు మూటలు కనబడ్డాయి. ఇంకేముంది, వీడే దొంగ, దొంగల నాయకుడు, దొంగలంతా పారిపోయి ఉంటారు, వీడు అక్కడ ఇక్కడ రహస్యంగా సన్యాసి వేషంలో ఈ మూటలు పుచ్చు కూర్చున్నాడని ఆ చీకట్లో రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారు సాధారణంగా పరీక్షించకుండా ఎవడికి ఏ శిక్ష వేయడు, కానీ సమయం అనుకూలించకపోవటం వల్ల మాండవ్యుడికి ఆయనకు కూడా కోపం వచ్చి, వీడు ముని మృత్సు, మునివేషంలో తిరుగుతున్న దొంగ, వీడికి కొరత వెయ్యండి, అదే శిక్ష అన్నాడు. చెప్పేగా మీకు ప్రారంభంలో కొరత అంటే ఏమిటి, ఓ సోలం అలా కర్రల చెక్కి 6 అడుగులు భూమిలోకి పోస్తారు, 6 అడుగులు పైకి ఉంటుంది, ఆ 6 అడుగులు ఉన్నటువంటి సోలంలో ఉన్న కర్ర దగ్గరికి తీసుకెళ్ళి అలా 2 కాళ్ళు విడదీసి మలద్వారం నుండి పొట్ట వరకు దింపేస్తారు నాభిదాకా, దానికి వేళ్ళాడి కొట్టుకుని చావాలన్నమాట. ఈ దుర్మార్గుడు ఏకంగా సొరంగం తవ్వి ఖజానాకే కన్నం వేస్తాడా, పైగా సన్యాసుల యొక్క పరువు తీస్తున్నాడు కాబట్టి ఇటువంటి దుర్మార్గుడిని క్షమించరాదు, కొర్రు వెయ్యండి అనగా భటులు తీసుకెళ్ళారు. సరిగ్గా నగరంలో 4 కోడళ్ళు ఉంటాయి, అక్కడ 4 రోడ్ల యొక్క జంక్షన్లు, ఆ కోడల దగ్గర రహదారులు కలిసే చోట మధ్యలో ఉంటుంది ఆ సొరం, అక్కడ అతనికి కొరత వేశారు. పాప ఆ బాధ అనుభవిస్తూ కూడా ఒక్క ముక్కం లేదు ఆయన, నోరెత్తి నేను దొంగని కాదని కానీ, మహారాజా ఇది పాపమని కానీ అనలేదు. ఆయన తలుచుకుంటే రాజుగారు భస్మం అయిపోతాడు శాపం పెడితే, అయినా ఏం మాట్లాడకుండా ఓం నమ శివాయ అనుకుంటూనే ఉన్నాడు పాప మహానుభావుడు. అలా 3 రోజులు ఆ సోలానికి వెళ్ళాడుతూ రాత్రిపూటైతే ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ 2 మంత్రాలు జపించేవాడు, అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం. ఆ సమయంలో కొంతమంది దేవ ఋషులు పక్షుల రూపంలో ఎగురుతున్నారు. ఆ ఎగురుతున్నటువంటి వాళ్ళు అనుకోకుండా అక్కడికి వచ్చారు. ఏమిటి మాండవ్యుడనే మహర్షికి ఈ భయంకర శిక్ష ఏమిటి అని వాళ్ళు అక్కడికి ఆయనతో మాట్లాడదామని వచ్చే లోపు ఈ సుమతి గంపలో కౌశిగుండు పెట్టుకుని అలా వెడుతోంది ఆ 4 రోడ్ల కలయిక నుంచి. చీకటి కదా, ఆ చీకట్లో గంపలో కాళ్ళు వాడేలా బయట ఇట్టాడనమాట, ఏదో ఫుట్ పోర్టు మీద పెట్టినట్టుగా. వీడి కాలు వెళ్ళి ఆయనకి తగిలింది, తగలడంతో గిర్రం తిరిగిపోయాడండి పాప ఆ సోలానికి. ఆయన అలా వేళ్లాడుతున్నాడు కదా వీడి కాదు, అందులో బలంగా తగిలింది దిక్కుమరవాడిది. గిరగిరా తిరిగిపోవడంతో ఆ సోలం లోపల ఇంకా గుచ్చుకుపోయి తీవ్రమైన వేదన కలగడంతో వెనక ముందు చూడలేదు ఆయన. అంత పూర్వం శిక్ష వేసిన రాజుగారిని ఏమి అనని ఆయన ఈ పుండు కెలకడంతో బాధ కలగడంతో వెంటనే ఏమన్నాడు, ఓరి దుష్టాత్మ, అసలే అన్యాయంగా ఈ సోలానికి వేళ్లాడి శిక్షను అనుభవిస్తున్న నాకు ఇంత తీవ్ర వేదన కలగజేస్తావా, దీనికి ఇదే నీకు నా శాపం, సూర్యోదయం కాగానే నీవు శిరస్సు పగిలి చచ్చదవుగాక, సూర్యోదయంతో నీ ప్రాణాలు పోతాయని శపించాడు. వెంటనే సుమతి, అమ్మ బాబోయ్ సూర్యోదయం అయితే నా భర్త చచ్చిపోతాడా, వినా సూర్యోదయం చాపి, ఇక మీద సూర్యోదయం అవ్వకూడదంది ఆవిడ. ఇంటి పెళ్లి సుబ్బిచావుకి వచ్చింది. ఆయనేమో సూర్యోదయంతో నువ్వు చస్తావు అన్నాడు, ఈవిడ సూర్యుడే ఉదయించకుండా అయిపోగాక అన్నది. అప్పటికి దేవఋషులు వచ్చారు అక్కడికి. మహాత్మా, ఈ శాపం ఏదో ప్రారంభంలోనే నీకు శిక్ష వేస్తున్నప్పుడు పెడితే రాజుగారికి ప్రమాదం వచ్చేది కదా అంటే, రాజుగారికి ఏమీ తెలియదు, ఎందుకంటే ఆయన నిరపరాధి, ఆయన నిద్రమత్తులో ఉన్నాడు. దొంగలు నా దగ్గర మూట వేశారు, ఆ మూట వేయటం వల్ల నాకు శిక్ష వేశాడు తప్ప రాజుగారి దగ్గర అపరాధం ఏమున్నది? ప్రతి వ్యక్తి దొంగతనం చేశాడో లేదో సీసీ కెమెరాలో చూడలేరు కదా, కాకపోతే పరీక్షించి శిక్ష వేయకపోవటం అనేది ఒక్క దోషం ఉన్నది ఆయన దగ్గర. నిజానికి ఈ శిక్ష నాకు ఎవరు వేశారు? యముడు. యముడు రాజుల చేత ఈ శిక్ష వచ్చేలాగా రాత రాస్తాడు, అది బ్రహ్మరాతకి ఆయన రాత జోడిస్తాడు. యమధర్మరాజు మాండవ్యునికి ప్రతిష్టానపురంలో ఆ రాజుగారి ద్వారా ఈ శిక్ష వచ్చుగా కానీ రాయబట్టి నాకు ఈ శిక్ష వచ్చింది. కాబట్టి శిక్ష వేసిన వాడు ఎముడైతే మధ్యలో ఈయనదుగు చెప్పించడం అన్నాడు. ఈ పక్షుల రూపంలో ఋషులు మాట్లాడడం ఈయన మహానుభావుడు అని అర్థమైపోయింది. అదంతా వింటున్న కాపలా వాళ్ళకి, ఆ కొర్రు చుట్టూ అక్కడ కొంతమంది పట్లు కాపలా ఉంటారుండే వాళ్ళు ఇది విన్నారు. సుమతి శాపం పెట్టడం, సుమతి భర్తకి కౌశికుడికి ఈయన శాపం పెట్టడం, పక్షులు వచ్చి మాట్లాడడం, దాన్ని బట్టి ఆయన మాండవ్యుడనే ఋషిని తలుచుకుంటే రాజును కూడా భస్మం చేయగల మహానుభావుడని అర్థమయ్యి పరుగు పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు అప్పటికప్పుడు వచ్చి కాళ్ళ మీద పడి, నేను చాలా పెద్ద పొరపాటు చేశానండి, అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు, రాజ్యపాలన చేసిన వాడు ఇలాంటి పాపాలు అప్పుడప్పుడు చేస్తాడు కనుక చచ్చాక నరకానికి వెళ్ళిన తర్వాతే స్వర్గానికి వెళతాడు, ఎంత గొప్పవాడైనా అని క్షమించమని బయటికి ఆ సోలం లాగడానికి ప్రయత్నించాడు. అది ఇరుక్కుపోయింది లోపల రావట్లా, లాగితే మొత్తం చచ్చిపోయేటట్టున్నాడు ఆయన. అందుకని ఏం చేశాడు, రంపం పట్టుకొచ్చి మలస్థానం వరకు దాని నుంచి కోయించేశాడు. లోపల ఉండిపోయిందట శాశ్వతంగా ఆయనకి. ఇంకా అప్పుడు ఆయన, నా తపశ్శక్తితో లోపల ఉండిపోయిన ఆ ఇనప మొక్క నాకు ఈరోజు నుంచి తామర తూడు వలె ఆహ్లాదం కలిగించుగా కనగానే ఆహ్లాదం కలిగించింది, మొత్తం బాధంతా పోయింది. తక్కన మహావేగంగా యమలోకానికి వెళ్ళాడు తన దివ్య మహిమతో. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఒరి యముడ, ఎందుకు నాకు ఇంత శిక్ష వేసావు? శాశ్వతంగా నా శరీరంలోకి ఇనప ఒక్కటే పెట్టావు కదరా, నేను తపశ్శాలిని కాబట్టి బతికాను, ఇంకోటి ఎవడనైతే చచ్చిపోకుండా ఉంటాడా అంటే, యముడేమన్నాడంటే, మహానుభవ నేను శిక్ష ఒట్టినే వేస్తానా, నా పేరే సమవర్తి, అందరి ఎడల సమానంగా ఉండేవాడని పేరు, నువ్వు చేసిన పాపానికి నీకు ఈ శిక్ష విధించానన్నాడు. నేనేం చేశానన్నాడు ఆయన, ఇప్పుడు కాదు నీ చిన్నప్పుడు చేసావు, నీకు 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మీ దొడ్లోకి తునీగా తునీగా అని ఒక తునీగులు వచ్చేట, ఎక్కడికి పోతావే అని ఓ పుల్ల పట్టుకొచ్చాడు, చీపురు పుల్ల, కొబ్బరి చీపురు ఉండేవు కదా, ఆ తునీగలు దానికి గుచ్చేట 5 ఏళ్ల వయస్సులో. తూనీగల్ని నీ 5 ఏళ్ల వయస్సులో పుల్లకి గుచ్చి హింసించావు, ఆ పాపం వల్ల సోలం నీకు గుచ్చవలసి వచ్చింది అనగానే అప్పుడు ఆయన ఏమన్నాడు, 10 సంవత్సరములు నిండే వరకు బాలుడు లేక బాలిక చేసిన పాపపుణ్యములలో 4 భాగాలు చేసి 1 భాగమే ఆ పిల్లలకు ఇవ్వాలి అని శాస్త్రం, ధర్మశాస్త్రం ఏం చెబుతోంది, పిల్లలు పాపం చేశారు 10 ఏళ్ళు నిండలేదు, 11 ఏళ్ళు లోపు, అటువంటి వాళ్ళ పాపం ఎంత పాపమైనా దాన్ని 4 వంతులు చేయాలట. 1 వంతు తల్లిది కన్నది కనుక, 1 వంతు తండ్రిది, 1 వంతు గురువుగారిది, పాఠాలు చెప్పే స్కూల్ టీచర్ది అనమాట. అంటే స్కూల్ టీచర్స్ డొనేషన్లు పుచ్చుకుంటున్నాం అనుకుంటున్నారు పాపం, వాళ్ళు డోనర్ అసలు డోనర్ వీరే, పాపాల డోనర్. 1/4 వంతు గురువుగారిది, ఇంకా మిగిలిన 1/4 వంతు మాత్రమే వాడు అనుభవించాలి. అందుకే పిల్లలు ఎన్ని పాపాలు చేసినా పెద్ద వయస్సులో ఎక్కువ శిక్ష పడకూడదు దానికి. అంటే పాపం నాలుగు భాగాలు అయితే ఆ నాలుగు భాగాల్లో ఒకటి కుర్రాడు, ఒకటి గురువు, ఒకటి తల్లి, ఒకటి తండ్రి చొప్పున స్వీకరించాలి. నువ్వేం చేసావు, వెనక ముందు చూడకుండా మొత్తం పాపం నాకే ఇచ్చి ఆ పాపానికి శిక్ష వేసావు. అదే 1/4 వంతు పాపానికి శిక్ష వేసి ఉంటే నా కొరడా దెబ్బలో లేకపోతే జైలు శిక్ష మాత్రమే వచ్చేది. చూసావా మరి, నువ్వు ఇంత అపరాధం చేసి అధర్మం చేసావు గనక ధర్మరాజ పదవిలో ఉండడానికి వెళ్ళేది. ఓ భూలోకంలో దాసీపుత్రుడవై చివాట్లు తింటూ బతుకు, పదవి లేక చివాట్లు తింటూ రోజు చెప్పు దెబ్బలు తింటూ బతుకన్నాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి, యమధర్మరాజు గారు ఈ పదవిలో లేకపోతే ప్రమాదం అయినా అసలే పాపాత్మలు ఎక్కువైపోయారు, ఆయన అక్కడ ఆ సీట్లో కూర్చోవలసిందే, కాబట్టి యముడులోని అంశ వెళ్ళి నీ శాపం అనుభవిస్తుంది అన్నాడు. అప్పుడు ఆ అంశం విదురుడు అనే పేరుతో పుట్టి పరమ దౌర్భాగ్యుల మధ్యలో బతుకుతూ దుర్యోధనాదుల చివాట్లో, ధృతరాష్ట్రుడి చివాట్లో తినవలసి వచ్చింది. మాండవ్య శాపం వల్ల యముడిలోని ఒక భాగం విదురుడిగా, మరొక భాగం ధర్మరాజుగా పుట్టుకొచ్చాయి. అందుకే విదురుడు చచ్చిపోగానే విదురుడి యొక్క ఆత్మ ధర్మరాజులో, ధర్మరాజు తర్వాత మళ్ళీ వెళ్ళి స్వర్గానికి వెళ్ళాక కొంతకాలం స్వర్గంలో ఉండి యమధర్మరాజులో కలిసిపోయాడు. ఇది పక్కన పెడితే తెల్లవారింది, సూర్యుడు రాడు. ఒక వేపంతా ఎప్పుడూ సూర్యోదయం లేకుండా అయిపోయింది. ఏది తూర్పు దేశాల్లో, ఇక ఈ వెస్ట్రన్ కంట్రీస్లో సూర్యుడు అస్తమించడు. ఇక్కడేమో అస్తమయం లేదు, అక్కడేమో ఉదయం లేదు. సూర్యోదయం లేకపోవటం వల్ల కార్యాలన్నీ కుంటుపడిపోయి పాపం మెరుపు వచ్చేస్తుంది కదా, నసే మంచం మీద పడుకుంటారు అలా దొల్లడం. ఏమై సూర్యుడు ఉదయించాడా అంటే ఏమీ లేదు, కనపట్టలేదండి బావగారు అంటాం. ఈ బాబా బాబు అలా కూర్చోవడం, స్నానం చేద్దామంటేనేమో తెల్లారదు, ఎప్పుడు చూసినా టైం ఆగిపోయింది. అటువైపు వాళ్ళకేమో డ్యూటీ అయిపోయినా సరే ఇంటికి వెళ్ళడానికి లేదు, సరిగ్గా ఏదో సాయంత్రం 4 గంటలకో 3 గంటలకో స్ట్రక్ అయిపోయింది గడియారం. పాప వీళ్ళంతా అసలే సాఫ్ట్వేర్ వాళ్ళు, పేరుకు సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేరు, అలా కూర్చుని వాడు ఇంటికి వెళ్ళడానికి లేదు. వీళ్ళకేమో ఈ డ్యూటీ పూర్తవుదు, వాళ్ళకి తెల్లారదు. సమస్త లోకాలు అస్తవ్యస్తం అయిపోయాయి. దేవిటి దేనికి ఈ కారణం ఏమిటి, ఈ భయంకరమైన ఆపద ఎందుకు వచ్చింది, సూర్యుడు ఎందుకు అలా బిగుసుకుపోయాడు, 7 గుర్రముల మీద నిరంతరాయంగా తిరుగుతూ ఉండే పరమాత్ముడు సూర్య భగవానుడు ఇలా కదలకుండా ఎందుకు స్తంభించిపోయాడని దేవతలు ఋషులు కంగారు పడ్డారు. కిమిదం కిమిదం తూచుహు, ఏమిటి కారణం, ఏమిటి కారణం, ఎందుకు ఇలా జరిగిందని ఒకళ్ళొకళ్ళు అడిగారు. ఏం తెలియదన్నారు వాళ్ళు. చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు, కౌశికుడు అనేవాడి కాలు తగలటం వల్ల మాండవ్యుడు సూర్యుడు ఉదయించగానే మరణించే శాపమిచ్చాడు, అందుకని నా భర్త మరణిస్తాడు కనుక సూర్యుడు ఉదయించరాదని ఆవిడంది, అందుకని సూర్య భగవానుడు ఆ పతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వల్ల స్తంభించిపోయాడు. ఇప్పుడు మేమేం చేయాలన్నారు వాళ్ళు. ఎందుకంటే సూర్యోదయం అవ్వకపోతే సంధ్యావందనం జరగదు, సంధ్యావందనం జరిగిన తర్వాత యజ్ఞములు జరగాలి, ఆ యజ్ఞాలు జరగవు. యజ్ఞములు జరగకపోతే స్వాహాకారం, స్వధాకారం, వషత్కారాలు ఉండవు. అప్పుడు పితృదేవతలకి దేవతలకి ఆహారం ఉండదు. యజ్ఞం జరిగితేనే దేవతలు బలంగా ఉంటారు. ముఖముచే వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానకురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే అప్పుడు ఆ యజ్ఞంలో ఉన్న ఆహారం వల్ల ఇంద్రుడు సంతృప్తి పొందుతాడు. ఇంద్రుడు ఆయనతో పాటు దిక్పాలకులు దేవతలు కడుపు నిండి సుఖంగా ఉంటారు. మనమేం కంగారు పడక్కర్లేదు, ఇక్కడ ఎక్కడో యజ్ఞం చేస్తే వాడి కడుపు ఇలా నిండుతుందని, నిండదు, గ్యారంటీగా నిండుతుంది. ఇక్కడ కూర్చుని టిక్కర్ వాట్సాప్లో ఆర్ యూ కమింగ్ అని కొట్టగానే క్వశ్చన్ విడిపట్లే అక్కడికి, కళ్ళు మూసి తెరిచేలోపు బోడి ఫోన్లో ఉన్న మ్యాటరే వెళ్ళిపోతూ ఉంటే మనం ఇక్కడ మంత్రపూర్వకంగా ఇచ్చేటటువంటి సందేశం వెళ్ళి తీరుతుంది. యజ్ఞగుండంలో నెయ్యి చెరువు అనే పేరుతో ఆహారం వేసి ఇంద్రుడికి సమర్పిస్తే టక్కున ఇంద్రుడు అందుకుంటాడు. ఎలాగా, ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అని మంత్రం చదివి అందులో వేయగానే నెయ్యిని ఆహారము అది అందులో పడ్డంతో భస్మం అవుతుంది. ఆ భస్మం ఊడుతున్నప్పుడు అందులోంచి పొగ వస్తుంది. ఈ పొగ ఒక్క సెకండ్ లోపల క్షణకాలంలో రివ్వున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన నాలుక మీద అమృతపు బిందువుగా పడుతుంది. ఒక చిన్న అమృతపు బిందువుగా నాలుక మీద పడుతుంది. ఈ అమృతపు బిందువు నాలుక మీద పడగానే ఆయనకి తృప్తి కలుగుతుంది. అమ్మయ్యా, భూలోకంలో వెంకటేశ్వర ఆలయంలో ఎంత మంచి కమిటీ వాళ్ళండి, వాళ్ళు యజ్ఞం చేశారు, నా కడుపు నింపారు అని సంతోషించి వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ వచ్చుగాక, వీళ్ళందరికీ మంచి జీతాలు వచ్చుగాక, గుళ్ళో వీళ్ళకి ఎల్లవేళల మంచి చక్కెర పొంగలి దద్యోధనం లభించుగాక అని దీవిస్తాడు. అప్పుడు దానివల్ల సుఖంగా ఉంటారు వాళ్ళు. కేవలం వాళ్ళని మాత్రమే దీవించడంలో ఈ యజ్ఞంలో భాగస్వాములమైన కారణం చేత ఆ ప్రాంతంలో సక్రమంగా వర్షాలు కురిపిస్తాడు. వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, గడ్డి పెరుగుతుంది, ఈ గడ్డి ఆవులు వేసి వెళ్ళి పాలిస్తాయి, ఆ పాలని కొంత వాడుకుంటాం, అందులోంచి కొంత పెరుగు చేసుకుని దాన్ని చిలికి వెన్న చేసి దాన్ని కరగబెట్టి మళ్ళీ నెయ్యి చేసి ఆ నెయ్యిలో కొంత భాగం మళ్ళీ దేవతలకు అందిస్తే దేవతలకు మళ్ళీ మనకు సంపదిస్తారు. అందువల్ల యజ్ఞాలు జరగాలి. దేవతలకి యజ్ఞమే బలం, అదే ఆహారం. ఇప్పుడు సూర్యోదయం లేకపోవడం వల్ల ఎప్పటికీ సంధ్యావందనం లేదు. సంధ్యావందనం అయితే కానీ యజ్ఞం మొదలెట్టరు, యజ్ఞాలు లేవు, దేవతలు కూడా అల్లాడిపోయారు. అందుకని బ్రహ్మదేవ మమ్మల్ని అనుగ్రహించు, సూర్యోదయం అయ్యేలా చెయ్యి అనగా ఈ పని చెయ్యగలిగే శక్తి అత్రి మహర్షి భార్య అనసూయకి మాత్రమే ఉన్నది, ఆవిడ పట్టుకోండి అన్నాడే. వెంటనే దేవతలు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ అత్రి మహర్షి భార్య అనసూయ మహామహిమ కలిగినది. ఆవిడ మహిమ ఇంకా అంతా ఎంత అని చెప్పడానికి వీలు కాదు. ఆవిడ ఒకప్పుడు రాళ్ళు కూడా శనగలుగా, గుగ్గిళ్ళుగా, వేరుశనగ గింజలు పల్లీలుగా మార్చిచ్చింది ఆవిడ. ఒకప్పుడు త్రిమాతలు ఈవిడిని పరీక్షించాలనుకున్నారండి, అవి అమ్మరు ముగ్గురు కలిసి ఈవిడిని పరీక్షించాలనుకుని నారదుడిని పంపాడు. నారదుడు కొన్ని రాళ్ళు డబ్బాలో వేసుకుని ఆవిడ దగ్గరికి వచ్చి, అనసూయ ఆకలిగా ఉంది, ఏమన్నా పెడతావా అన్నట్ట. మహానుభవ, నువ్వు జగద్గురువి, నువ్వు వస్తే పెట్టుకోండి ఎందుకుంటాను, లోపల పళ్ళు ఉన్నాయి తెస్తానంటే, నాకు పళ్ళు వద్దు, పాలు వద్దు, నా దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు నీ చెంగులో పోస్తాను, వీటిని మూకుళ్ళో వేయించి వేరుశనగ గింజలుగా, గుగ్గిళ్ళుగా, మంచి పోపు పెట్టిన శనగలుగా తయారు చేసి ఇమ్మన్నాడు. ఆవిడ యగాదిగా చూసి ఈయన పరీక్షిస్తున్నాడని అర్థమై అలాగేనండి అని చెంగు దాచింది. చెంగులో గులకరాళ్ళు వేశాడు. ఇప్పుడు మనం పైకెక్కుతూ ఉంటే కాళ్ళ కింద గుచ్చుకోవట్లే చిన్న చిన్న రాళ్ళు, అలాంటి రాళ్ళు అనమాట. ఆ రాళ్ళన్నీ అందులో పడగానే ఆవిడ అది పట్టుకెళ్ళి భర్తకు నమస్కారం చేసి, నేనే ప్రతివ్రతనైతే ఇవి శనగలు వేరుశనగ గుళ్ళు అవుగాక అని మూకుళ్ళు వేయగానే క్షణాల్లో ట్యాంకు బండ దగ్గర వేయించే పల్లీలు అయిపోయి, శనగలైపోయి, గుగ్గిళ్ళు అయిపోయి, మళ్ళీ ఆ గుగ్గిళ్ళలో చక్కగా కావలసినంత కారం ఉప్పు అన్నీ పడ్డాయి. అవి పట్టుకొచ్చి ఆయన దగ్గర ఒక పాత్రలో పోసిపెట్టింది. రెండు గింజలు రొట్లో వేసుకుని ఆయన ఆ రుచికి ఆశ్చర్యపోయాడు. ఆహా, నిరంతర నారాయణ స్మరణ చేసే నాకు నారాయణ నామం తప్ప మరేది రుచిగా ఉండదు, ఇది నారాయణ నామస్మరణం అంత రుచిగా ఉంది తల్లో అని మెచ్చుకొని కొన్ని తిని మరికొన్ని మూటగట్టుకెళ్ళి ముగ్గురమ్మలకి చూపించాడు. చూశారా, మీరు చెప్పినట్లే నేను ఆవిడ పరీక్షించాను, రాళ్ళని కూడా తన పాతివ్రత్య మహిమతో గుగ్గిళ్ళుగా వేరు శనగలుగా మార్చింది ఆవిడ, అంత ఉత్తమురాలు అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారట. అయినా నారదుడిని మేము ఇంకా నమ్మం. నారదుడు కాస్త అప్పుడప్పుడు సరదాగా ఏదో మాట్లాడతాడు. ఇంకో పరీక్ష పెడదామని ముగ్గురిని భర్తల్ని పంపారు, మీరు వెళ్ళి పరీక్షించండి అనగా వీళ్ళు ముగ్గురు కూడా భిక్షుకుల వేషంలో వచ్చారు. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలో లేడు, ఎక్కడో తపస్సుకి వెళ్ళాడు. ఒక్క అనసూయ మాత్రమే ఉన్నది అక్కడ. గుమ్మం దగ్గర నిలబడి భిక్షాందేహి అన్నారు. భవతి అంటే స్త్రీ, భవాన్ అంటే పురుషుడు. కాబట్టి భవాన్ అన్నప్పుడు నీవు అనకూడదు, అక్కడ నీవు అంటే మగవాడికే వాడాలి అది. భవతి అంటేనే స్త్రీ అన్నమాట. స్త్రీలింగం పుల్లింగానికి తేడా తెలుసుకోవాలి. ఈ మధ్యన దీవించడం చేతగా అందరినీ ఒకే రకంగా దీవించేస్తారు, దాంతో అందరికీ ఆడవాళ్ళకు కూడా వేసాలు వచ్చేస్తున్నాయి. ఆయుష్మాన్ భవ అన్నారు అనుకోండి, మగాడని అర్థం ఆయుష్మాన్ అంటే. స్త్రీని ఏమన్నారు ఆయుష్మతి. ఇంగ్లీష్లో హీ షీ అంటలా, హీకి పక్కన ఎస్ పెడితే చాలు. మొగాడు ఎప్పుడు ఎస్ ఎస్ అంటాడు కనుక ఎస్ హెచ్ఈ షీ. హీ ఎప్పుడు కూడా ఎస్ అన్నంతకాలం బతుకుతాడట, అందుకని ఇంగ్లీష్లో కూడా షీ అన్నారు. చూసారా ఎంత మంచి భాష. కాబట్టి భర్త అన్నప్పుడు, భార్య ఏదైనా చెప్పినప్పుడు ఎస్ అనాలి, అంతేగాని నో అన్నారా వాడి మొహానికి వాడు హీగాడు. నేను అనలేదండి ఎప్పుడు భార్యకు ఆ మాత్రం సేవ చేయమని త్రిమూర్తులు కూడా చెప్పారులేండి. అయినా నేను మీకు చెప్పేది ఏమంది, మీరు ఎంత అనుభవజ్ఞులు. గోవింద, అందువల్ల వీడు ముగ్గురు భిక్షాందేహి భవతి అన్నారు. ఆవిడ వచ్చింది, రెండు నాయన అని వాళ్ళకు ముగ్గురికి మూడు ఆకులు వేసింది, అరిటాకులు వేసింది. అరిటాకుల్లో మంచి పప్పు, వంకాయ కూర, గుత్తొంకాయ కూర, అప్పడాలు, వడియాలు, సాంబారు, ఇక దద్యోదనం, కట్టుపొంగలి, ఒకటి ఒకటి అన్ని రకాల పిండి వంటలు కూడా మహామహిమతో చేసి పెట్టింది. వాళ్ళు ఏమన్నారంటే, నువ్విలా వడ్డిస్తే మేము తినం, గొడ్డలిప్పుకుని దిగంబరంగా వడ్డించాలి, మా నోట్లో నువ్వే కలిపి పెట్టాలన్నారట. అప్పుడు ఆవిడ ఏగాదిగా చూసింది, ఈ ముగ్గురు భిక్షుకుల వేషంలో వచ్చారు కానీ వీళ్ళు భిక్షుకులు కాదని అర్థమైపోయి ఒకసారి కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూసింది. బ్రహ్మ, విష్ణువు, శివుడు తమ రూపాలతో కనబడ్డారు. ఆహా, త్రిమూర్తులారా నన్ను పరీక్షించడానికి వచ్చారా అని వెంటనే కళ్ళు ఇప్పి, నేను మీకు దిగంబరంగా నోట్లో ముద్ర పెట్టాలి అంతే కదా అని వెంటనే వాళ్ళ ఆయన కమండలం పక్కనుంటే అది పట్టుకొచ్చింది. ఆ కమండలంలో మంత్రజలం ఉంది, ఆ నీళ్లు తీసుకుని వాళ్ళ ముగ్గురి మీద అలా చల్లింది. చల్లగానే ఇంతింతి పాపలైపోయారు, బుజ్జి బుజ్జి బాబులు అయిపోయారు. ఆ ముగ్గురిని తన మహిమతోటి ఉయ్యాళ్ళు సృష్టించి ఆ ఉయ్యలల్లో వేసింది. ఊపుతూ దిగంబరంగా అన్నాన్ని ముద్ర చేసి గోరుముద్ద నోట్లో కొంచెం కొంచెం పెడుతూ, తినండి నాయన తినండి అన్నది. ఆ తర్వాత బట్టలు కట్టుకున్నది. ఇక అలాగే ఉండిపోయారు వాళ్ళు. మళ్ళీ నీళ్ళు చల్లలేదు ఆవిడ. ఆ పసిపిల్లలు అందరూ ఆడుకుంటారట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈలోపు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే త్రిమూర్తులు ఎప్పటికీ రాకపోతే ఏమిటబ్బా ర్యాలీ అంత నచ్చేసిందా? అందరూ పద్మాకర్ గారు ఉపన్యాసం వింటారా ఏంటి గొంపదీసి కదలకుండా అనుకుని ఈ త్రిమాతలు భూలోకానికి దిగొచ్చారు. వాళ్ళు వచ్చే సమయానికి అనసు ఎక్కడ లేదు, ఆశ్రమం తలుపు తీసి ఉంది. లోపలికి వెళ్ళింది ఆవిడ. ఆ లోపల మూడు ఉయ్యలలు కనపడ్డాయి. ఇదో ఈ మూడు కెమెరాలాగా, ఇందులో ఏది పని చేస్తుంది తెలియదు. ఆ మూడు ఉయ్యలలో ముగ్గురు పిల్లలు పడుకుని ఉన్నారు. వాళ్ళని ఎవరు ఒప్పకుండానే తమంత తామే ఉయ్యలలు అలా ఊగుతున్నాయి. వెంటనే త్రిమాతలు, ఇక చాలండి ఈ పిల్లల రూపంలో ఉన్నది అని యథారూపం ధరించదరుగాక అన్నారు. అన్నా సరే వాళ్ళు యథారూపం ధరించలేదట. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప స్త్రీలం మేము, జగన్మాతలు, మా మహామహిమతో వీరిని యథారూపం ధరించమంటే వీళ్ళు అలాగే పడున్నారు ఏమిట్రా బాబు అనుకుని కంగారు పడి, ఏమండి మీ రూపాలు ధరించండి అంటే ఎన్ని మంత్రములు ప్రయోగించినా వాళ్ళు అలాగే ఉన్నారట. అంటే ఆ పతివ్రత యొక్క శక్తి అంత గొప్పది ఆలోచించండి. ఎంతలో అసూ ఎక్కడికి రాగానే వెంటనే వీళ్ళు, అమ్మ మా భర్తల్ని మళ్ళీ మాకు అప్పగించాలి కానీ, ఆవిడ తెల్లబోయి జగన్మాత పార్వతీదేవి, మహాలక్ష్మి, సరస్వతి నా ఇంటికి ఇలా వచ్చారా, నేను ఎంత అదృష్టవంతురాల్ని అని వాడు కాళ్ళు గట్టిగా పట్టుకుని కాళ్ళు కడిగా నీళ్లు నెత్తిన చల్లుకుని పసుపు కుంకుమలు పెట్టి, తల్లుల్లారా నాకు ఈ శక్తి మీరిచ్చారు, ఏదో నన్ను పరీక్షించడానికి ఈ శక్తి ఇచ్చి మీరు ఇలా నటిస్తున్నారు తప్ప మీరు తలుచుకుంటే ఈ సృష్టి ఎంత, పుట్టడం ఎంత, పెరగడం ఎంత, నశించడం ఎంత అని వెంటనే భక్తితో నమస్కరించి, తప్ప ఇది నా మహిమ లేదండి అలా అని ఉంటే ఆ అహంకారంతో ఆవిడ శక్తి పోయేది. ఎప్పుడు గొప్పవాళ్ళు ఇది నా శక్తి అనరు, ఇది పరమాత్మ శక్తి అని గ్రహిస్తారు. అలా ఆనందంతో వాళ్ళకి నమస్కరించి ఆ తర్వాత భర్త కమండల జలం వాడమ చల్లి, మహానుభావులారా మీ రూపం ధరించన్నారు కానీ టక్కర త్రిమూర్తులు తమ రూపం ధరించారు. ఇప్పుడు బ్రహ్మగారు సరస్వతితో, లక్ష్మి నారాయణునితో, పార్వతి పరమేశ్వరుడితో దర్శనమివ్వగానే ఆ సమయానికి అత్రి కూడా అక్కడికి వచ్చాడు. ఈ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశారు వారికి. స్వామి సంతోషించి, నారాయణుడు మేము త్రిమూర్తులను మెచ్చి మీకు వరం ఇస్తున్నాం, ఏం వరం కావాలో కోరుకోండి అనగా, మీ ముగ్గురు మీ అంశలతో నాకు పుత్రులై పుట్టండి అని కోరింది. తథాస్తు, కొద్ది రోజుల్లో నీ వల్ల ఒక శుభకార్యం అవ్వాలి, ఆ అయిన తక్షణం మేము నీకు పుత్రులుగా పుడతామన్నారట వాళ్ళు అని అదృశ్యమైపోయారు. ఇదిగో అందువల్ల ఈ పని అవ్వడం ఇప్పుడు అవసరమయ్యింది. వాళ్ళు వరం ఇచ్చారు, ఆ వరం నిలబెట్టుకోవాలి. సరిగ్గా ఆ సమయంలోనే దేవతలు వచ్చి, అనసూయ మళ్ళీ నీ వల్ల ఇంకో పని అవ్వాలి, ఇదివరకు త్రిమూర్తుల్ని పసిపాపలు చేసిన దానివి, సుమతి యొక్క పతివ్రత యొక్క శాపం వల్ల సూర్యభగవానుడు స్తంభించిపోయి ఉన్నాడు, సూర్యోదయం జరగకపోతే లోకంలో ఉన్న కార్యక్రమాలన్నీ కుంటుపడతాయని నీకు తెలుసు. కాలం ఆగిపోతుంది, కాలం ఆగిపోతే అది ప్రమాదం. అందువల్ల సూర్యుడు ఉదయించేలా చేసే శక్తి నీకే ఉన్నది. ఒక పతివ్రత శాపాన్ని మరొక పతివ్రత మాత్రమే మరలించగలదు అనగా, నేను ఎవడైనా ముట్టుకుంటే వాడు చచ్చేటటువంటి వరం నాకు ఇవ్వండి అంది ఆవిడ. అలాగే అన్నారు వాళ్ళు. ఆ వరం పుచ్చుకుని ఇప్పుడు అనసూయ వీళ్ళందరినీ వెంట పెట్టుకుని సుమతి దగ్గరకు వచ్చింది. అమ్మా సుమతి, మనం ఎంత పతివ్రతలమైనా లోకనాశనాన్ని కోరుకోకూడదు. నీ భర్త ఒక్కడి చావు కోసం ఇంతమంది లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తావా? దేవతలు దెబ్బతింటున్నారు, సృష్టి ఆగిపోతున్నది కదా. కాబట్టి మళ్ళీ సూర్యుడు ఉదయించేలా చెయ్యి. అనగా, మరి నా భర్త పోతేను అంటే నీ భర్తని బతికించే బాధ్యత నాది అన్నది ఆవిడ. అలాగే తల్లి అని భగవానుడికి సూర్యుడికి నమస్కరించింది. మహాత్మా, నీవు యథాప్రకారంగా నీ రథమెక్కి లోక పరిక్రమ చెయ్యి అంది. వెంటనే సూర్యభగవానుడు మహోత్సాహంతో బయలుదేరాడు. 7 గుర్రములు 7 రంగుల్లో ఉంటాయి, అద్భుతమైన వర్ణాల్లో, దాని మీద కూర్చొని దర్శనమిచ్చాడు ఆయన. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని భక్తితో దేవతలు త్రిమూర్తులు అందరూ నమస్కరించారు ఆయనకి. 7 గుర్రములు పూంచిన దివ్యరథం మీద ప్రయాణం చేసే సూర్యభగవానుడా, నీ గురించి నమస్కరిస్తున్నాం. ఆయన ఎటువంటి వాడు? ప్రచండుడు, తీవ్రమైన కిరణములు కలిగిన వాడు, మంచి వేడి కిరణాలు ఇస్తాడు. ఆ సంగతి నేను చెప్పేదేముంది, సూర్యుడు అస్తమించినాక కిరణాలు దెబ్బకి చెమటలు అట్టట్లా మీకు నాకును. కాబట్టి ఆయన ప్రచండుడు. కశ్యప ప్రజాపతికి పుత్రుడిగా వరమిచ్చి పుట్టినవాడు. చేతిలో తెల్లని తామర పువ్వు ధరిస్తాడు. అటువంటి దేవుడికి నమస్కరించారు. సృష్టి అంతా మళ్ళీ యథాప్రకారంగా సాగింది. అలా సూర్యభగవానుడు వచ్చాడో లేదో, కిరణములు పడ్డాయో లేదో, వెంటనే కిక్కులు వరకుండా చచ్చిపోయాడు ఈ కౌశికుడు. చావగానే అనసూయ అతన్ని నిమిరింది. దేవతలు ఆమె తాకితే బ్రతికే వరం ఇవ్వడం వల్ల ఈ దెబ్బకు వాడు ఎలా ఉన్నట్ట. కౌశికుండు నవయౌవనుడు స్ఫురదురుమూర్తి అయి వెంటనే అక్షణమే చచ్చినవాడు 25 వేల కుర్రవాడిగా లేచి నిలబడ్డాడు. శరీరంలో ఉన్న రోగం అంతా తుప్పురాలినట్టు రాలిపోయింది. పరమ సౌందర్యంతో, నిగనిగలాడిపోతున్న కాంతితో, అందమైన జుట్టుతో, మంచి ముక్కుతో, చేతులతో, గోళ్లతో, కాంతివంతమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఒక ముక్కులో చెప్పాలంటే మళ్ళీ నా అంత అందంగా తయారయ్యాడు. అంతపోరు దిక్కుమల్లాడు ముసలాడలేక చావడానికి సిద్ధంగా రోగంతో ఉన్నవాడు కూడా ఇలా సుందరాకారుడు అయిపోయాట. ఈ మధ్యన ఎక్కడికైనా గురుగారు ఏమిటండి మీ సౌందర్య రహస్యం అడుగుతారు, ఆ ఒక్కటి అడగండి అన్నాను. అలాగా నవయౌవనుడి లేవగానే సుమతి ఆనందపడి ఎంతో భక్తితో తన భర్తతో పాటు నమస్కరించింది. ఇప్పుడు పునర్జన్మ వచ్చిందిగా, దాంతో ఆ పాపాత్ముడు పాపములను విడిచి పుణ్యాత్ముడు కూడా అయ్యాడండోయ్. అది అనసూయ యొక్క మహిమ. త్రిమూర్తులు ఇప్పుడు వచ్చారు ఆవిడ దగ్గరికి. అమ్మాయి, ఈ దుర్మార్గుణ్ణి బతికించడమే కాక వాడికి సద్బుద్ధి ఇచ్చావు. సూర్యభగవానుడు ఉదయించేలా నీ మహిమతో సుమతిని ఒప్పించి ఆ కార్యక్రమం నడిపించావు. మమ్మ అందరినీ మెప్పించావు. ఎప్పటికప్పుడు మాకు ఎన్నో ఉపకారాలు చేస్తూనే ఉన్నావు. నీ రుణం మేము తీర్చుకోలేము, అందువల్ల నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మా త్రిమూర్తులం మా అంశతో నీకు కొడుకులుగా పుడతాం. బ్రహ్మ తన అంశతో ఒక కొడుకుగా పుడతాడు, శివుడు తన అంశతో ఒక కొడుకుగా పుడతాడు, విష్ణువు కేవలం తన అంశతోటే కాకుండా బ్రహ్మని శివుణ్ణి చెరో తలగా మార్చుకుని త్రిశీరుషుడై 3 తలలతో నీ కొడుకుగా పుడతాడు అని వరం ఇచ్చారు. ఆ తర్వాత అత్రి మహర్షి ద్వారా అనసూయ గర్భం ధరించింది. ఒకే కానుపులో వరుసగా కొద్ది క్షణాల తేడాలో 3 కొడుకులు పుట్టుకొచ్చారు. బ్రహ్మగారి యొక్క అంశతో చంద్రుడు పుట్టాడు. అంతపూర్వం ఈ చంద్రుడు లేడు, అంతపూర్వం ఇంకొక ఆయన ఎవరో చంద్రుడి రూపంలో ఆ పని నిర్వహించేవాడు. ఇప్పుడు అత్రికుమారుడై బ్రహ్మాంశతో సమస్త ఔషధులకి మూలకారకుడై ఆహ్లాదకరుడై చల్లని వెన్నెల ఇచ్చేటటువంటి శశాంకుడు పుట్టుకొచ్చాడు. రుద్రుని అంశతో దుర్వాసుడు అనే మహర్షి పుట్టుకొచ్చాడు. అందుకే సాయం సంధ్యా సమయంలో రుద్రాంశతో పుట్టడం వల్లే దుర్వాసుడికి తిక్క కోపం కూడా ఉండేవిట. సాయం సంధ్యా సమయంలో పుట్టినటువంటి వాళ్ళకి రౌద్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక విష్ణువు తన అంశతో పుట్టడమే కాకుండా బ్రహ్మ అంశని ఒక తలగా, శివుడి యొక్క అంశని మరో తలగా చేసుకుని మూడు తలలు కలిగిన వాడిగా పుట్టాడు. అదిగో ఆయనే ఆత్రేయుడు, అత్రికి కొడుకుగా పుట్టాడు కనుక అందుకే ఆయన ఆత్రేయ అన్నారు. అత్రేయ అపత్యంపమాన్ ఆత్రేయ, దత్త చిత్రుడై వచ్చాడు కనుక తనను తాను దత్తుడిగా చేసుకున్నాడు కనుక దత్తాత్రేయ దత్తాత్రేయ అన్నారు. త్రిమూర్తి ఆత్మకుడై పుట్టాడు. కేవలం విష్ణువు యొక్క అంశే కాకుండా ఒక తల బ్రహ్మ ఒక తలది శివుడిది తీసుకుని అంశంతో పుట్టడం వల్ల త్రిమూర్తి ఆత్మకుడు అన్నారు. దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం అని అందుకే ఆయన్ని పొగిడేవారు. ఆయన దేవతల చేత, సుధి అంటే పండితుడు అని ఒక అర్థం, దేవతలు అని ఒక అర్థం, దేవతలు పండితులు ఆయనని నిరంతరం కీర్తించేవారు. అహో త్రిమూర్తి ఆత్మక దత్తాత్రేయ అని కొరకు నమస్కారం అంటూ కీర్తించేవారు. బ్రహ్మ విష్ణు శివాత్మకుడు ఆయన, త్రిమూర్తి స్వరూపుడు అన్నమాట. సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఎలా ఉంటాడో అంత కాంతితో వెలిగిపోయేవాడు, బాలసూర్యుడిలో వెలిగిపోతాడు ఆయన. పరమశాంతమూర్తి అవధూత, కేవలం ఒక చిన్న గోచీ కొట్టే ధరిస్తాడు, భోగభాగ్యాలు లేనివాడు. ఆయనకి ఎడమ వైపున అనఘ అనే పేరుతో లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. అఘము అంటే పాపము, పాపము లేదు గనక ఆవిడ దగ్గర, పుణ్యము తప్ప పాపము లేనిది, పుణ్యాత్ములను అనుగ్రహిస్తుంది గనక నా అఘ అనఘ అయ్యింది అన్నట్టు. నైతత్పురుష సమాసం అంటారు దాన్ని, అనఘ అంటారు, అన్నగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు అయిష్టం అనకూడదు, ఇష్టము లేనిది నా ఇష్టం అనిష్టము, అఘము లేనిది అనఘ. ఈ విధంగా అనఘాదేవి అనే పేరుతో ఆయన పక్కనుండేది. పుట్టి పుట్టగానే ఉపనయనముతో జటాదోటాలతో మూడు శిరస్సులతో దండ కమండలాలతో పుట్టాడు. ఆయన చుట్టూత నాలుగు వేదములు వచ్చి చేరాయి. ఈ నాలుగు వేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని పిలువబడే వేదములు నాలుగు నాలుగు కుక్కల రూపంలో చేరాయి. అందరికీ అర్థం కాకుండా ఉండాలి, మేమెవరమో మమ్మల్ని అందరూ గుర్తుపెట్టి వేదములుగా భావించి పూజిస్తే వాళ్ళ కోరికలు తీర్చాలి. కాబట్టి జ్ఞానులకి తప్ప మిగతా వాళ్ళకి మేము సునకాల్లా కనపడతాం, ఒక్క జ్ఞానులకి మాత్రం వేదాల్లా కనపడతామని ఆ పక్కన చేరి మొరిగేవి. అవి మొరిగితే ఈ బహుభవ శబ్దం వచ్చేది కాదు. ఋగ్వేద మంత్రాలు, యజుర్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, అధర్వణ వేద మంత్రాలు వచ్చేవి. ఈ నాలుగు వేదములను సునకములుగా చేసుకున్నాడు. గోమాతని, భూదేవిని సాక్షాత్తు ధర్మదేవతని వెనకబెట్టుకున్నాడు. దూడతో కూడిన ఆవులు పెట్టుకున్నాడు. మూడు తలలతో దండం కమండలం జపమాల పుచ్చుకుని అభయహస్తంతో తల్లిదండ్రులకు దర్శనమిచ్చాడు. తల్లి తండ్రి, నేను మీకు పుత్రుడిగా వచ్చినప్పటికీ ఈ భవబంధాలకు అతీతంగా ఉంటాను. నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను, పిలిస్తే ప్రత్యక్షం అవుతాను, మీరు అడిగిన లోకాలు మీకు ఇస్తాను అని చెప్పి ఈ బ్రహ్మవంశతో పుట్టిన చంద్రుడిని ఆకాశానికి పంపాడు. దుర్వాసుడిని తపస్సు చేసుకోవడానికేమో వింధ్య పర్వతాలకి పంపాడు. తాను తపస్సుకు బయలుదేరబోయాడు. అంత తేలిక కూడా ఉన్నవాడు వదులుతాటండి, వదల బొమ్మాడి వదల అన్నట్టుగా ఈయనేమో తపస్సుకి అవధూతగా వెళ్ళిపోదాం అనుకుంటే ఆ ఆశ్రమాల దగ్గర ఉన్న మునిపుత్రుడంతా వచ్చేశారు. స్వామివారు మూడు తలలతో పుట్టడం, ఆకాశం నుంచి దండకమండలాలు రావడం, ఈయన విష్ణువు యొక్క అవతారమని, త్రిమూర్తి ఆత్మకుడని ఇదంతా విన్నారు వాళ్ళు, చూశారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఎంతో తపస్సు చేసిన ఋషుల యొక్క పిల్లలంతా దాదాపు ఒక 1000 మంది పరుగు పరుగునొచ్చి, దత్తాత్రేయ యోగిరాజ నీవెవరో మాకు తెలుసు, మమ్మల్ని రక్షించే భారం నీది తండ్రి. మేము ఇంతకాలం మంత్రోపదేశం గురువుల దగ్గర పొంది చేస్తున్నా మంత్రసిద్ధి అవ్వడం లేదు. కారణం మాకు ధ్యానం మీద నిష్ట లేదు, తపస్సు చేయలేకపోతున్నాం, కోరికలు ఎక్కువైపోయాయి. కానీ ఇప్పుడు నువ్వు సాక్షాత్ అవతారమూర్తి, 22 అవతారాలు విష్ణు ఎత్తుతాడని, అందులో దత్తాత్రేయ అవతారం ఒక అవతారమని, అది అవధూత లక్షణమని, అవధూతవాడు పిచ్చివాళ్ళ నటిస్తాడని విన్నాం మేము. ఇప్పుడు నిన్ను పట్టుకుంటున్నాం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేమంతా నీతో వస్తాం, మాకు కూడా B1 B2 వేసాయో గ్రీన్ కార్డు ఇప్పిస్తే నీ దానికే వస్తాం, పద్మాకర్ గారు వెనక అక్కడ పారాయణ పరులాగా మమ్మల్ని రక్షించు అనగానే ఆయనకేమో ఈ జనాలతో ఇసు ఉండడం ఇష్టం లేదు కానీ కాళ్ళు పట్టుకుంటారు, సరే రండి. కానీ నా పరీక్షలు విచిత్రంగా ఉంటాయి, తట్టుకోలేదు. జాగ్రత్త సుమ అంటే నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా అందులో మేము నెగ్గుతాం, మధ్యలో మేము బుట్టలో పడం, అక్కడికి ఇక్కడికి వెళ్ళి జడభరతుల్లా భ్రష్టులంగాం, నీ కాళ్ళలో సారి పట్టుకున్నామంటే యావత్ జీవితం నీ కాళ్ళే పట్టుకుంటాం అన్నారు. చూద్దాంగా అని వాళ్ళు వెంట పెట్టుకుని కొంత దూరం వెళ్ళాడు. అక్కడ సహ్యపర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఆ సహ్యపర్వత శ్రేణి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణానది కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది కదా, ఆ శ్రేణి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పెద్ద చెరువు ఉందండి. నేను బయటకు వచ్చేదాకా ఒడ్డు మీద ఉండండి అని పలికి, ఈరోపు మీరేమి ఆకలి దప్పికలకి బాధపడరు, మీకు చావు ఉండదు అని వరం ఇచ్చి కుర్రాడిని ఒడ్డు మీద కూర్చోబెట్టి 1000 మంది పిల్లల్ని డామ్మ నీళ్ళలోకి దూకాడు. ఎప్పుడొస్తాడు దత్తాత్రేయుడు, ఎప్పుడొస్తాడు అని పాపవాళ్ళు దత్తాత్రేయ అని ఎదురు చూడడం మొదలెట్టారు. ఎప్పుడు 8 అవుతుందని మీరు ఎదురు చూసినట్టుగా 1000 ఏళ్ళు గడిచిందిట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, పూర్ణం వర్ష సహస్రంతో పూర్తిగా 1000 సంవత్సరముల కాలం నీళ్ళల్లోకి దూకి ఆయన రాలేదు బయటికి. పైగా వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చాడు కదా. పక్కన ఉన్న లక్ష్మి కాసేపు ఉండి మాయం అయిపోయిందిలేండి. ఈ ఒంటరిగా ఉన్నాయని నీళ్ళల్లోకి దూకి అందులోంచి ఎప్పటికీ రాకపోతే ఒడ్డు మీద కూర్చుని వాళ్ళు, అమ్మ బాబోయ్ ఏది పరీక్ష పెట్టరు బాబు, ఇలా ఉంది, మరీ ఇలా పరీక్షిస్తాడని తెలిస్తే ఇంటికెళ్ళి చెప్పేవాడు, మా అమ్మ ఏమనుకుంటుందో, నాన్న ఏమనుకుంటున్నాడో, ఆశ్రమం ఏమైపోయిందో, ఎవరు ప్రొఫెషన్ ఏమైపోతుందో ఒక్కొక్కడికి ఒకటిగా, ఎల్ఐసి ఏజెంట్గా నా ఎల్ఐసి పాలసీలు ఏమైపోతాయో, సాఫ్ట్వేర్ వాడు సాఫ్ట్వేర్ ఏమవుతుందో, పెన్షన్ తీసుకుని ఆయన రిటైర్ అయిపోయిన నా పెన్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వచ్చేసాను ఈయనతో పడి, ఆ సర్టిఫికేట్ పోతే పెన్షన్ రాదని ఆయన, ఇలా అందరూ తొరవ బాధ పడుతున్నారు. ఒక ఆయన అయితే భవిష్యత్తులో పెళ్ళి అవుతుంది అనుకున్నాను, మా ఆవిడ ఇద్దరు పిల్లలకి ఉంటుంది అనుకున్నాను, ఆ పెళ్లి కుదిరింది ఇక్కడికి వచ్చానని ఆయన బాధ. అఫ్కోర్స్ అందులో ఎవరూ భార్యను గర్భవతిగా వదిలేసి వచ్చిన వాళ్ళు లేదండి, ఉండుంటే అదో గొడవ అయ్యేది. ఈ విధంగా ఎవడి బాధ వాడు పడుతున్నారు. 1000 ఏళ్ల తర్వాత నీళ్ళల్లోంచి బయటకు వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఒంటరిగానలా పక్కన ఒక స్త్రీని వెంట పెట్టుకొచ్చాడు. అంటే లక్ష్మీదేవి ఇప్పుడు మారువేషంతో వచ్చింది. అనఘాదేవిలాగా లక్ష్మీ రూపంతో రాలేదు, విచిత్రమైన వేశ్య రూపంలో వచ్చింది. రావడమే కదా, ఆవిడ చేతిలో పెద్ద పాత్ర ఉన్నది. ఆ పాత్ర తీసుకొచ్చింది. ఆ పాత్రలోంచి గుప్పుమని వాసన వచ్చింది. కళ్ళు ఏ బ్రాండో తెలియదు అనుకోండి, అది బెల్ట్ షాపులో బ్రాండ్ అనమాట. ఆవిడ ఓ ముంత తీసి ఓ గ్లాస్ ఆయన చేతిలో పెట్టి, ఈ కళ్ళు ఆయన చేతిలో పోస్తుంటే ఆ ముంతలో ఆయన తాగుతున్నాడు అనమాట. ఆహాయ్యం బాగుందో అని జగమే మహాయ్యం మొదలెట్టాడు. ఈవిడ ఇస్తూ నృత్యం చేయడం, మధ్య మధ్యలో ఈవిడ ధ్యానం చేసేది. ఆ నృత్యం చేస్తున్నప్పుడు ఈయన ఇలా అరుస్తూ మధ్య మధ్యలో తాగేవాడు. దాంతో పిల్లల్లో చాలామందికి అసహ్యం కలిగింది. 1000 ఏళ్ళు కాదు, 2000 సంవత్సరాలైన చెరువులో దూకి నీవు బయటకు రాకపోతే నీకోసం ఎదురు చూసేవాళ్ళం, మా పనులని మానేశాం, కానీ బయటికి వేస్యతో వస్తావా, తాగుడు తాగుతావా, చిచ్చి తాగుబోతువి, తిరుగుబోతువి, వేస్యాలోలుడివి, స్త్రీలోలుడివైన నీవు మాకు గురువు అని, యోగిరాజు అని, అవధూతమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం, బాయ్ బాయ్ టాటా అని వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం పట్టుకున్నట్ట వదలని అన్నాడు. ఒరే మరి నేను తాగుబోతుంది కదా అంటే, నాకు తెలియదా స్వామి, నీవు తాగేది యోగాభ్యాసం వల్ల వచ్చే అమృతం, అది యోగామృతం. నీ పక్కనున్నావిడ సాక్షాత్తు ఆదిలక్ష్మి, అనగానే నువ్వు ఒక్కడివి నన్ను పట్టుకున్నావురా, నీకు ఈ రోజు నుంచి ఉత్తముడు అని పేరు తీస్తున్నాను అన్నాడు. ఈ ఉత్తముడిని పేరు కలిగిన శిష్యుడిని వెంట పెట్టుకుని సహ్యపర్వతంలో ఒక శ్మశానంలో మకాం పెట్టాడే. ఒక్క శిష్యుడు కూడా మిగిలాడనమాట. ఎంతమందిలో అంతా, వాడు వైజాగ్ పోయాడు, ఇంకోటి ఎవడో సొంత ఛానల్ పెట్టుకున్నాడు, ఇంకోటి ఇంకో తడు పోయాడు, ఈయనొక్కడు మాత్రం కూడా పట్టుకున్నాడు. అక్కడ పూర్తిగా 10,000 సంవత్సరములు ఈ శిష్యుడికి అనేక విధములుగా మంత్ర సాధన నేర్పాడు, తనంతటి వాణ్ణి చేశాడు. ఆ సమయంలో సరిగ్గా ఇప్పుడు ఎంతైంది, 7:45 అయిందా, అంతే కదండి, 7:45 అయింది, ఒక 5-5 నిమిషాలు కూర్చొని. ఆ సమయంలో జంభుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు దేవతల్ని జయించి సకల లోకాలని ఆక్రమించాడు. పాపం దేవతలంతా గజగజలాడిపోయారు, దిక్కుమాలిన వాళ్ళు అయిపోయారు, కాంతిశీకులు అయిపోయారు. ఏం చేయాలో తెలియక వాళ్ళంతా బృహస్పతి కాళ్ళు పట్టుకున్నారు. ఎప్పుడైనా కష్టకాలంలో రక్షించేది ఒక్క గురువు మాత్రమే, గురువుని నమ్మితే వాడు అనేక కష్టాలను బయటపారవేస్తాడు. అందుకని వందే గురు పదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రమ తర్క్యం త్రైపురం మహ అని ధ్యానించి మహాత్మా జంభాసురుడు స్వర్గాన్ని ఆక్రమించాడు, మా రాజ్యం పోయింది, గృహాలు లేవు, భోజనాలు లేవు, యజ్ఞభాగాలు కూడా వాడేనే చేస్తున్నాడు, ఈ కష్టంలోంచి ఎలా బయటపడతాం, జంభుణ్ణి చంపి మనకి రాజ్యం ఇప్పించేవాడు ఎవరు అని అడిగితే అప్పుడు ఆయన ఉన్నాడు, అతి వికృత చరిత్రుండ త్రిపుత్రుండు సత్య స్థిరనుతుండు. ఈ భూలోకంలో ఈ జంభాసురుణ్ణి చంపి మిమ్మల్ని రక్షించే శక్తి కలిగిన వాడు ఒక్కడే ఒక్కడు, ఆయనే అత్రిపుత్రుడు. కానీ విచిత్రంగా కనపడతాడు, వికృతమైన ప్రవర్తనతో కనపడతాడు, తాగుతూ తిరుగుతూ వేశ్యాలోలుడిలాగా శ్మశానాల్లో అశుచిగా కనపడతాడు. ఆయన పట్టుకోవడం కష్టం, పట్టుకున్నావా ఆయన అనుగ్రహిస్తే ప్రపంచం మన చేతిలోకి వస్తుంది. గురువుని ఆయన దత్తాత్రేయుడు అసలైన గురువు, ఆయన ఆయనని మెప్పించడం కష్టం, ఆయన పరీక్షలను ఎదుర్కోవడం కష్టం, ఆ పరీక్షలో నిలబడి విజయం పొందితే మాత్రం ఇక మనకి తిరుగుండదు. ఇంద్ర దేవతల్ని వెంట పెట్టుకుని ప్రస్తుతం సహ్యపర్వతంలో ఉత్తముడనే శిష్యుడితో కలిసి శ్మశానంలో మకాం పెట్టి ఉన్న ఆ దత్తాత్రేయుడిని పట్టుకో. కానీ మళ్ళీ చెబుతున్నాను, ఆయన చాలా పరీక్షిస్తాడు, చావు దెబ్బలు తగిలిన సర్వనాశనమైన ఒక్కసారి పట్టుకున్న గురుపాదాలు విడిచిపెట్టకు. అనగా అలాగే గురువుగారు మీరు కూడా రాకూడదు అంటే, నేను రాకూడదు అయినా నేను వస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే నేను ఆయన పరీక్షల్ని మీకు చెప్పాల్సి వస్తుంది ఆయన ఇలా పెడతాడని. అలా చెప్పడం ధర్మం కాదు, దానివల్ల నేను భ్రష్టుండి అవుతాను, మీరే మీ పాటలు మీరు పడండి. టికెట్ ఇచ్చాం, పాస్పోర్ట్ చేతిలో పెట్టాం, వీసా ఉంది, దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ దగ్గర మీ పాటలు మీరు పడాల్సిందే అనగానే ఇంద్రుడు నానా యాత్ర పడుతూ ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడమే కష్టమైపోయిందండి, ఆ సహ్యపర్వతం కనపడేది కదా తేలిక, వెతుక్కుంటూ కొంతమంది దేవతల్ని వెంట పెట్టుకుని మొత్తం మీద శ్మశానం దగ్గరికి చేరాడు. ఆ అద్భుత దృశ్యం ఈ కథ, మిగతా భాగం నేను చెప్పుకుందాం. జంభాసుర వధ, కార్తవీర్యార్జునుడి కథ, ఇటువంటి అపూర్వమైన కథలతో కూడిన దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో దాదాపు 2800 శ్లోకాలతో ఉంటుంది, 2800 శ్లోకాలతో ఉంటుంది, ఇంకా అనేక పురాణాల్లో ఉంటుంది. భాగవతంలో ప్రథమ స్కంధంలో కూడా ఆయన దత్తాత్రేయుడు అనే పేరుతో అవతరించి అలర్కుడికి ప్రహ్లాదుడికి ఆన్వీక్షకి అనే విద్య ఇచ్చాడని ఉంటుంది భాగవతంలో. ఏమనుంటుంది, ఆన్వీక్షకి అంటే మోక్ష విద్య ఇచ్చాడని ఉంటుంది. అలర్కుడికి ఇచ్చాడు, ప్రహ్లాదుడికి ఇచ్చాడు, పరశురాముడిని అనుగ్రహించాడు. అంత అద్భుతమైన చరిత్రని 3 రోజుల్లో వినే యోగం మీకు పట్టింది. నిజంగా మీరు పూర్వజన్మ సుకృతం కలిగిన వాడు అన్నమాట. ఈ ఆలయం ఏళ్ల తరబడి నేను వస్తున్నటువంటి ఆలయం, శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం ఎదురుగుండా కనబడుతూనే ఉంటాడు. ఎప్పుడు వచ్చినా అపూర్వమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తూనే ఉన్నాం. ఈ 3 రోజుల్లో 1 రోజు అయిపోయింది కనుక మిగతా 2 రోజులు సద్వినియోగం చేసుకోండి.